गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ श्री गुरुभ्यो नमः। ॐ श्री नान परमात्मने नमः।
ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. ఈరోజు మన నల్లకుంట లక్ష్మి, నల్లకుంట లక్ష్మి బహుశా అందరికీ తెలిసే ఉండి ఉంటారు, ఎందుకంటే మా బాగా ఓల్డ్ డివోటీస్ లో నల్లకుంట లక్ష్మి వీళ్ళ ఫ్యామిలీ అంతా, అంటే సావిత్రి మామగారితో బిగినండి మాకు తెలిసి. అంతకు ముందు అంటే ఆవిడ ముందు జనరేషన్ కూడా డివోటీస్ అని మొన్నే ఆంటీ చెప్తే తెలిసింది. సో ఒక 5 generations వాళ్ళ ఇంట్లో నాగర్ భక్తులండి. సో ఇట్ విల్ బి అ గ్రేట్ డిలైట్, అంటే ఆవిడది వినడం కూడా మనకి గ్రేట్ డిలైట్. ఎందుకు అంటే బాగా పాత భక్తుల్లో సావిత్రి మామగారు ఒక ఆవిడ, అండ్ ఆవిడ కర్మయోగి అనేవారు నాన్నగారు. సావిత్రి మామ గారు కర్మయోగి అనేవారు, ఎందుకంటే ఆవిడకి అసలు స్వార్థం అంటే ఎలా ఉంటుందో తెలియదు, కుట్రా కపటం ఎలా ఉంటుందో తెలియదు. ఎప్పుడు ఎదుటి వాళ్ళ కోసమే జీవించారండి. ఆవిడ జన్మ ఎదుటి వాళ్ళ కోసం వచ్చినట్టుగా వచ్చి అందరినీ ఆదరించి, ఇంకా ఎవరు వాళ్ళు వీళ్ళు అని లేదు, అసలు ఎవరు ఆశ్రయిస్తే ఆవిడని వాళ్ళకి భోజనాలు పెట్టడమే కాదు, ఆర్థికంగా హెల్ప్ చేయడమే కాదు, అసలు ఇంకా అంటే చేతికి బోన్ లేదన్నంతగా అనమాట. సో నాన్నగారు ఆవిడ్ని చాలా 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 గౌరవించేవారు. అండ్ ఫస్ట్ హైదరాబాద్ మీటింగ్స్ బిగిన్ అవ్వడం సావిత్రి మామగారి ఇంట్లోనేనండి. సో ఈరోజు మనకి సావిత్రి మామగారి గురించి చెప్పాలి అంటే వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులే చెప్పాలి. అండ్ చిన్న లక్ష్మి బాగా క్లోజ్ నాన్నగారికి, హార్ట్ కి చాలా క్లోజ్. సో ఆవిడతో ఈరోజు మాట్లాడించడం ఒక విధంగా మనందరికీ సావిత్రి మామగారి జ్ఞాపకాలు తీసుకురావడం. సో ఇంకొక వీక్ కూడా మళ్ళీ ఆవిడ రిలేషన్షిప్ నాన్నగారితోటి, ఆవిడ ఆయన దగ్గర ఎలా సాన్నిధ్యం పొందారో అది మళ్ళీ ఇంకొక వారం మాట్లాడతారు. ఈరోజు సావిత్రి మామగారు వాళ్ళ మదరు, వాళ్ళ జనరేషన్స్, నాన్నగారి దగ్గర ఎలా వచ్చారు, ఎలా పరిచయం అయ్యారు, వాళ్ళకి ఆయనతో ఉన్న తీపి జ్ఞాపకాలు షేర్ చేసి సబ్జెక్ట్ కూడా చెప్తారు. ఆంటీ కూడా పాటలు చాలా బాగా పాడతారు కాబట్టి మధ్య మధ్యలో మొన్న మోహన్ గారు పాడినట్టు కొంత పాడి కూడా వినిపిస్తారు మనకి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నిన్న మార్నింగ్ మన రమేష్ స్వర్గస్థులు అయ్యారు కదండి, అందరికీ తెలిసిందే. రమేష్ గారు కూడా అందరికీ బాగా తెలుసు, చాలా ఉన్న వ్యక్తి ఆయన. చిన్న వయసు కూడా నా మీద 1 సంవత్సరం 2 సంవత్సరాలు పెద్ద ఆయన అంతే. సో నాన్నగారి దగ్గర కూడా ఆయనకి చాలా సాన్నిహిత్యం ఉండేది. బేసిక్గా భగవంతుడు ఎలా జీవించమని చెప్పారో అలా జీవించడంలో వన్ ఆఫ్ ది ప్రైమ్ పీపుల్ అనిపిస్తుందండి, అంటే శ్రేష్ఠులు. రమేష్ గారు చాలా శ్రేష్ఠులు అనమాట. సో ఆయన గురించి ఒక్క రెండు అదే ఒక 5-10 minutes ఆయన గురించి మాట్లాడిన తర్వాత లక్ష్మీ ఆంటీ స్టార్ట్ చేస్తారండి. సో రమేష్ గారు 1972లో జన్మించారంటండి. ఆయన పేరు ఎలమంచిలి బండి రమేష్. సో 72 ఆయన జననం. 1995లో భగవద్గీత స్టార్ట్ చేసింది ఆయన, 1995లో అంటండి. ఒక సంవత్సరంలో మొత్తం కంఠస్థ భగవద్గీత వచ్చేసిందంట. అంటే అంతకుముందే ఆధ్యాత్మిక జీవితం ఉంది, పునాది ఉంది, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు ఆయన. చిన్నప్పటి నుంచి కూడా చాలా వైస్ బిహేవియర్ అండ్ చాలా అంటే అన్ని లక్షణాలు, అంటే ఒక భక్తుడు ఉండవలసిన లక్షణాలన్నీ ఎప్పుడు రమేష్లో కనపడేయండి. వినయంగా ఉండేవారు, సౌమ్యంగా మాట్లాడేవారు, ఎవరిని నొప్పించేవారు కాదు. వైజాగ్ భక్తులందరికీ ఆయన చాలా ఆప్తులు యాక్చువల్గా. అంటే ఇంట్లో కొడుకులాగో తమ్ముళ్లాగో ఉండేవారు సత్సంగం సభ్యులందరికీ. సో అనారోగ్యం ఈ కరోనా రావడంతో పాపం ఆయన కొంచెం హాస్పిటల్లో ఇబ్బంది పడడం, వెంట వెంటనే భక్తులందరూ కలగ చేసుకుని ఎవరికి తోచింది వాళ్ళు ఎంత కుదిరితే అంత పేమెంట్ చేసి వెనకాడకుండా. డాక్టర్ రవీంద్ర బాబు గారు కూడా చాలా శ్రమపడి ఎలా అయినా ఆయన బతికిద్దామని అందరూ విశ్వప్రయత్నం చేశారు. అయితే ఇంకా అదే విధి బలీయమైంది అన్నట్టు ఆయన టైం బహుశా వచ్చిందేమో. సో అయితే ఆయన ఆయనకి అంటే ఆయన సోల్కి ఎటువంటి ప్రాబ్లము కాదు, డెత్ ఫిజికల్ బాడీకి డెత్ కానీ ఆయనకి ఎందుకు ఉండదు అంటే ఆయన కేవలం అంటే అఫ్కోర్స్ వీఆర్ ఇమ్మోర్టల్, అసలు చైతన్యానికి మరణం అనేది ఉండదు, ఊరికే శరీరం మారుతుంది అని మనం వింటూనే ఉన్నాము. గత 30 ఏళ్ళ నుంచి మనం నాన్నగారి దగ్గర వింటూనే ఉన్నాం శరీరం మనం కాదు చైతన్యం మనం అని. ఆయన దానికోసం జీవించారు. ఆయన భయపడడానికి కానీ ఇంకొక రకంగా ఫీల్ అవ్వడానికి కానీ మనం చింతించడానికి కానీ అవసరం లేదు. ఎందుకు అంటే ఇంకా ఉన్నతమైన జన్మ ఇచ్చి ఇంకా ఉన్నతమైన ప్రాంతంలో ఉంచి ఆయనతో వర్క్ చేయించుకుంటారు తప్ప. ఎందుకంటే స్వార్థం అంటే ఎలా ఉంటుందో తెలియదు, ఆయన కోసం ఆయన జీవించింది లేదు. అన్ని త్యజించారు భగవంతుడి కోసం. అసలు ప్రహ్లాదుల్లా ఆయన అవ్వాలన్నంత తపన ఉండేదంటండి ఆయనకి, అంత భక్తి. అంటే తపన విలపించేవారంటండి ప్రహ్లాదుడి భక్తి నాకు కలగజేయని, ఎస్పెషలీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా. అంటే ఎంత ఇంటెన్స్గా సబ్జెక్ట్ చెప్పేవారంటే అంటే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆల్రెడీ అయిపోయి ఉన్నారండి రమేష్ గారు. సో 1972లో ఆయన జన్మించారు, 95లో భగవద్గీత ఒక సంవత్సరంలో పూర్తిగా అంటే కంఠస్థా పట్టి నాన్నగారు అనేవారు కళ్ళు మూసుకుని ఏదైనా చాప్టర్ నుంచి శ్లోకం చెప్పమంటే చెప్పేయగలరు రమేష్ గారు అని. సో ఎప్పుడు కూడా రమేష్ వస్తే మాత్రం ఇంత మొహం అయిపోయి ఆయనతో ముందు మాట్లాడించడం చేసేవారు నాన్నగారు. అండ్ ఆయనతో చాలా డిస్కషన్స్ కూడా పెట్టేవారు అనమాట, భగవద్గీత గురించి ఏంటి, పురాణాల గురించి ఏంటి, శాస్త్రాల గురించి ఏంటి, ఇదేంటి రమేష్, ద్వైతంలో అయితే ఎలా ఉంటుంది, విశిష్ట అద్వైతంలో ఎలా ఉంటుంది, అద్వైతం ఏంటి, ఏది బాగుంది ఏది బా అంటే ఆయనకి ఇష్టం అలా. ఏంటి ఎవరన్నా ఇలాగ శాస్త్రం తెలిసిన వాళ్ళు పండితులు లేకపోతే భక్తి పాండిత్యం రెండు ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరు వచ్చినా కూడా నాన్నగారు వాళ్ళని కూర్చోబెట్టి గంటలు గంటలు చర్చ చేసేవారండి. సో రమేష్ అంటే చాలా ఇష్టం కూడా నాన్నగారికి. ఎందుకు అంటే కేవలం శాస్త్ర పాండిత్యం ఉండడమే కాకుండా సంపూర్ణంగా భక్తి ఉండడం, వివేకం ఉండడం, అది అంటే ఎవరైతే నేను చెప్పింది అర్థం చేసుకుని అవగాహన చేసుకుని 10 మందికి అర్థమయ్యేలాగా ఎవరైతే దీన్ని షేర్ చేస్తారో వాళ్ళు నాకు అతి సన్నిహితులు అని కృష్ణుడు చెప్పిన విధంగా మన రమేష్ జీవించడం జరిగిందండి. సో 95లో భగవద్గీత అధ్యయనం చేశారండి. తర్వాత ఏమో చిన్నజీవి స్వామితో గోల్డ్ మెడల్ కూడా అందుకున్నారు. 1998లో కంప్లీట్ స్పిరిచువల్ లైఫ్లోకి స్టెప్ చేశారు అని చెప్పారండి భక్తులను అడిగితే. సుందర చైతన్య గారి స్పీచెస్తో మొదలైందంట ఆయన స్పీచెస్ వినడం. తర్వాత ఇన్స్పిరేషన్ పెరిగి ఆయన ఇంకా భగవంతుడి కోసమే మనం ఈ జీవితం అంకితం చేయాలి, మన జీవితం అంతా ఆయన కోసమే జీవించాలని నిర్ణయం తీసుకుని భౌతిక జీవితాన్ని భగవంతుని కోసమే వినియోగించాలని డిసైడ్ అయ్యి ఆ నిర్ణయం తీసుకుని ఇంకా వివాహం చేసుకోలేదండి. తర్వాత ఉద్యోగం కూడా మానేసి ఫుల్ టైం ఇంకా భగవంతుడు కేటాయించాలని నిర్ణయించుకుని అలా ఆయన అనుకున్నట్టుగా చేసుకుంటూ వెళ్ళారనమాట. భగవద్గీత, రమణ సిద్ధాంతం, బ్రహ్మసూత్ర భాష్యం ఇవన్నీ కూడా బ్రహ్మశ్రీ ఈ అప్పల సోమేశ్వర శర్మ గారి శిష్యులు అంటండి, ఆయన దగ్గర అధ్యయనం కూడా చేశారంట. ఆయన ప్రస్థానత్రయం, బాలబోధిని పుస్తక రూపంగా తీసుకుని అనువాదం, తెలుగు అనువాదం కూడా చేశారంట. యాక్చువల్గా చాలా పుస్తకాలు అదే పుస్తకాలకు అనువాదాలు, ఈ ప్రవచనాలు అంటే షణ్ముఖ శాస్త్రి గారి ప్రవచనాలు ఏదన్నా ఆయన దాన్ని పుస్తక రూపంలో తేవడం అలా అంటే లిటరేచర్ వరకు చేశారు, స్పీచెస్ కూడా ఇచ్చారనమాట. 2002లో ఆయనకి ఫస్ట్ టైం అరుణాచలం యాత్ర చేసినట్టున్నారండి నాన్నగారితో. అప్పటి నుంచి నాన్నగారితో అనుబంధం బాగా ఎక్కువయ్యి సాన్నిహిత్యం పెరిగింది అని చెప్పారనమాట. 2010లో షణ్ముఖ శర్మ గారి ప్రవచనాలు ఈ వినడము ఈ నరసింహ ఆవిర్భావం ఘట్టం ఆయన్ని బాగా ఇంప్రెస్ చేసిందంటండి. అంటే నరసింహ ఆవిర్భావం ఆయన ఆయనని ఆయన నోటి ద్వారా వినడం ఈయనకి చాలా అట్రాక్షన్ కలగజేసి అప్పటి నుంచి సింహాచలంతో ఆయనకి కనెక్షన్ ఎక్కువ ఏర్పడింది అని చెప్పారనమాట. ఆయనకి స్వామి దర్శనం కూడా అయ్యింది అని చెప్పారు చెప్పడం. ఆయన దర్శనం అయినప్పటి నుంచి ఆయనకి ఇంకా ఇంటెన్సిటీ పెరిగి భక్తి ప్రవాహం పెరిగి ఇంకా ఈ స్పీచెస్ ఇంకా ఇంటెన్స్గా ఇవ్వడం రెగ్యులర్ అవ్వడం జరిగింది అన్నారు. ఈ జన్మ ఇంకా స్వామికే సమర్పించాలి అని ఆయనకున్న ఇంటెన్సిటీ భక్తులకి, అంటే మొన్న మోహన్ చెప్పినట్టు భక్తి కంటేజస్, అంటే కరోనా అంటువ్యాధిలాగా భక్తి కూడా అంటించేస్తుంది అన్నట్టు ఆయన చుట్టూ చాలామంది యూత్ యూనో పోగవ్వడం, వాళ్ళని ఇన్స్పైర్ చేయడం, ఆయన భక్తిని అందరికీ అంటించడం, వాళ్ళని చాలా అభివృద్ధిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం కూడా జరిగిందంటండి. ప్రహ్లాద తత్వం ఆయన వంట పట్టించుకుని వచ్చిన వాళ్ళకు కూడా అది వంట పట్టేలా చేశారంటండి. ఆయన లైఫ్ పొడుగున ఆయన ఏదైతే సేకరించారో ఏదైతే నేర్చుకున్నారో ఆ జ్ఞానాన్ని ప్లస్ భగవద్గీత, భాగవతం, రామాయణం, మహాభారతం, శంకరుడి అద్వైత సిద్ధాంతం ఇదంతా కూడా ప్రహ్లాద తత్వంతో సమన్వయం చేసి సమగ్రమైన భక్తి జ్ఞాన వైరాగ్యం కూడి ఉండి బోధ చేశారంటండి. విన్నవారి మనస్సు హృదయ సముద్రంలో మునకలు వేస్తూ బ్రహ్మానందం అనుభవించేవారు అని చెప్పారనమాట. 2015 జనవరిలో ఈయన షణ్ముఖ శర్మ గారి ప్రహ్లాదుడి మీద ప్రవచనాలు అక్కడ ఆ ప్రాంతంలో మొత్తం చెప్పిందామని చెప్పి ప్రహ్లాదుడిది అందరికీ తెలియాలి. ఎందుకంటే హలో
వినిపిస్తుంది దీది, వినిపిస్తుందమ్మా.
ప్రహ్లాదుడి తత్వం మొత్తం, అంటే విశాఖపట్నం అది సింహాచలం ప్రాంతం ఏంటి అంటే ప్రహ్లాదుడి కోసం వచ్చిన ప్లేస్ అనమాట అది. సో ఏంటంటే ప్రహ్లాదుడికి విశిష్టత ఇక్కడ, అన్ని క్షేత్రాల కన్నా కూడా ఇక్కడ విశిష్టత ఎక్కువ. ఎందుకు అంటే ప్రహ్లాదుడికి దర్శనం ఇచ్చింది ఇక్కడ కాబట్టి ప్రహ్లాదుడి ఇక్కడ ఈ ఏరియాలో అందరికీ తెలియాలి అని చెప్పి ఆయన్ని తీసుకెళ్లి ఆ ప్రవచనాలు ఇప్పించి అది పుస్తక రూపంలో కూడా తీసుకురావడం జరిగిందంటండి. ఆయన ఇచ్చిన స్పీచెస్ అన్ని కూడా భక్త ప్రహ్లాద చంద్రిక అనే పుస్తక రూపంలో కూడా తీసుకొచ్చారంట. 2016 అక్టోబర్ లో విజయదశమి రోజు భక్త ప్రహ్లాదుని విగ్రహం స్థాపించారండి. అంటే చాలా పట్టుపట్టారండి రమేష్ గారు, నాన్నగారు కూడా చాలా చాలా కృషి చేస్తున్నావమ్మా రమేష్, నువ్వు ఈ విగ్రహం స్థాపించడానికి నువ్వు చెప్పింది చాలా భావ్యంగా ఉంది. నిజమే కదా, మరి ప్రహ్లాదుడికి దర్శనం ఇక్కడ ఇచ్చినప్పుడు ప్రహ్లాదుడు విగ్రహం లేకుండా గుళ్ళో ఉండడం కరెక్ట్ కాదు కదమ్మా, నువ్వు చాలా ఉన్నతమైన భావంతో దాన్ని చేయించావు అని చెప్పి నాన్నగారు కూడా చాలా ప్రోత్సహించి వచ్చారండి వైజాగ్ ఆ టైంకి. సో అలా 2016 అక్టోబర్ లో విజయదశమి రోజు ఆయన విగ్రహం ప్రతిష్ఠ చేయబడింది అనమాట. అప్పటి నుంచి ఇంకా పుస్తకాలు రాయడం, స్పీచెస్ ఇవ్వడం, అందరినీ ఇన్స్పైర్ చేయడం, చాలామంది ఈ చిన్న వయసు వాళ్ళంతా ఆయన దగ్గర పోగవ్వడం, వాళ్ళందరినీ వాళ్ళందరికీ రెగ్యులర్గా క్లాసెస్ తీసుకోవడం, ఇంకా ఇదే ఆయన ఇంకా పూర్తిగా ఆయన లైఫ్ భగవంతుడికి డెడికేట్ చేసి జీవించడం 2016 స్టార్ట్ అయిపోయిందండి. 2018 జనవరి 23 నుంచి రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ చేశారంటండి ఆయన, అంటే డైలీ క్లాసెస్ అనమాట. అండ్ అలా చేస్తూ బోధనలు పెంచుకుంటూ అన్ని సమన్వయం భక్తి జ్ఞాన వైరాగ్యంతో కూడిన సబ్జెక్ట్ని సమగ్రంగా ఆయన అవగాహన చేసుకుని ఆచరించడమే కాకుండా వచ్చిన పిల్లలకి కూడా అది బోధించి వాళ్ళు చాలా ఆనందాన్ని పొందేలాగా చేశారన్నారు. సో ఆయన జీవితం ధన్యమండి. అంటే మనం ఎంతకాలం జీవించాము అనేది ఇంపార్టెంట్ కాదు, ఎలా జీవించామనేది ఇంపార్టెంట్. కాబట్టి ఆయన జీవితం సంపూర్ణంగా జీవించి ఆదర్శప్రాయంగా ఆయన ఉండి 10 మందికి ఆదర్శం ఆయన అవ్వడం అండ్ ఆయన నాన్నగారు భక్తులు కావడం గర్వకారణం. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ అవర్ రమేష్ గారు. అంటే మనందరిలో ఒకరు శ్రేష్ఠులు. సో వయస్సుతో నిమిత్తం ఏముంది అంటే ఔన్నత్యానికి వయస్సుతో నిమిత్తం ఏం లేదు కదా. అండ్ ఇంకొకటి బాగా నచ్చింది నాకు ఏంటి అంటే ఆయన అనంత వస్తువు జ్ఞానాన్ని ఉపాసించి అందరికీ బోధించి అందరితోని అనంతాయన మహా అని చేయించేవారంటండి. ఇది ఎంత ఇన్స్పైరింగ్ గా అనిపించిందంటే ఆయన అనంత వస్తువు జ్ఞానాన్ని ఉపాసించి అందరికీ బోధించి అందరితో అనంతాయ నమః అనంతాయ నమః అని చాంటింగ్ చేయించేవారటండి. ఆ స్మరణ చేస్తూ ఉండేవారట. సో నాన్నగారు అన్నట్లు, నాన్నగారేమో అలా అలాగా స్పెసిఫిక్ గా చెప్పింది ఏంటి అంటే, గురవే నమః ఆప్తాయ నమః. అంటే అతి సన్నిహితుడు మనకెవరు అంటే మన గురువు. మన దేహం కన్నా, మన ఇంద్రియాల కన్నా, మన మనసు కన్నా అతి సమీపంగా ఉండి అందరికన్నా ఎవరు అంటే మన లోపంలో అదే మన గురువు. కాబట్టి గురవే నమః ఆప్తాయ నమః అనిపించేవారు మనతో. ఈయనేమో అనంతాయ నమః అనిపించేవారంట. సో ఆ అనంతాయ నమః అని స్మరిస్తూ ఆప్తుడు అంటే మన గురువు దగ్గరికి చేరుకున్న రమేష్ గారికి మన శ్రద్ధాంజలి అండి. భగవంతుల్లోనే ఆయన ఉంటారు. భగవంతుడు ఆయన ఎలా వాడుకోవాలో, మళ్ళీ ఒకవేళ దేహం తీసుకొచ్చినా ఆయన ఇన్స్ట్రుమెంట్లు చేసుకునే తీసుకొస్తారు తప్ప ఆయనకంటూ సొంతం ఏమీ మిగలలేదు కాబట్టి బహుశా ప్రహ్లాదుల్లాగే మళ్ళీ దింపుతారు ఆయన భూమి మీదకి. ఆర్ నిన్న వైజాగ్ వదినకి చేస్తే ఆవిడ ఒక మాట అన్నారు, ఉషా ఎంతలా ఆయన ఇన్స్పైరింగ్ గా మాట్లాడి అంటే ఇదే పద్ధతిలో ఉండి అందరినీ గౌరవించి అందరి పట్ల చాలా ఆప్యాయంగా ఉండి ఈ భక్తి అభ్యసించి ఇలా చేయడం ఏముంది, గురువు గారితోనే మళ్ళీ తీసుకొస్తారేమో ఆయన్ని, బహుశా ఇక్కడిది ఇక్కడ ఈ వాతావరణం ఆయన కరెక్ట్ కాదేమో అన్నారు. అది సో యాప్ట్ అండి రమేష్ గారికి, బహుశా ఈ వాతావరణం ఇంకొద్దు అని ఆయన సన్నిహితం చేసుకోవడానికి తీసుకెళ్లిపోయి ఉండుంటారు. అంచేత మనం దీన్ని ఇంకో రకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో భక్తులందరి తరపున రమేష్ గారికి హోల్ హార్టెడ్ ఐ మీన్ గ్రాటిట్యూడ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హార్ట్ ఫెల్ట్ కండోలెన్సెస్ అండి. గురవే నమః ఆప్తాయ నమః అనంతాయ నమః అనంతాయ నమః అనంతాయ నమః. ఇప్పుడు మన చిన్నలక్ష్మి గారు మొదలు పెడతారండి. సో లెట్ అస్ ఆల్ ఎంజాయ్ హర్ టాక్. లక్ష్మి ఆంటీ మీరు స్టార్ట్ చేయండి ఆంటీ.
ఆంటీ ఉన్నారా? ఆంటీ వినిపిస్తుంది ఆంటీ, వినిపిస్తుంది.
గ్రీష్మ ఒక రెండు మాటలు, లక్ష్మి ఆంటీ గ్రీష్మ ఒక రెండు మాటలు ఆంటీ గురించి చెప్పి మొదలు పెట్టమనమ్మా.
ఆంటీ దీది నేను తర్వాత లాస్ట్ లో మాట్లాడతాను. ఆంటీ
మాట్లాడతావా? సరే ఆంటీ, లక్ష్మి ఆంటీ స్టార్ట్ చేయండి ఆంటీ.
అలాగే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యం శుద్ధం నిరాభాసం నిరాకారం నిరంజనం నిత్యబోధం చిదానందం గురుర్బ్రహ్మ నమామ్యహం. ఆత్మబంధువులందరికీ నమస్కారం. ఒక పాటతో మొదలు పెడతానండి. ఏనాడు చెయ్యి విడువవని నిన్నే నమ్మి తిని కృపచూడు అరుణాచల దయచూపు అరుణాచల భవబంధములో చిక్కిన బాలుడ నేను తండ్రి నీవు నన్ను చూడు అరుణాచల దయచూపు అరుణాచల. గురు శిష్య సంబంధమే ఆనంద సాగరమై నాలో ఉప్పొంగెను. ఆనాటి నీ శిష్య వాత్సల్యా జలముతో నా బ్రతుకు చిగురించెను నా బ్రతుకు చిగురించెను. ఏనాడు చెయ్యి విడువవని నిన్నే నమ్మితిని దేహాభిమానము లోక చింతనం శాస్త్రవాసనాయి మూడు నాకు దూరము చేయు మురమా స్వామి మహదేవా పాపకర్మము నుండి మమ్ము కాపాడుము నీ దయ తప్పిన మాగతి ఏమో దీన బాంధవా శ్రీ గురు రమణ ఏనాడు చెయ్యి విడువవని నిన్నే నమ్మితిని కృప చూడు అరుణాచల దయచూపు అరుణాచల.
మా పుట్టిల్లు జున్నూరండి. నాన్నగారి ఇంటికి వెనకాల మా నానమ్మ గారి ఇల్లు. అక్క నేను కావుల పిల్లలు అండి. ప్రతి సంవత్సరం కృష్ణాష్టమికి మా పెద్దనాన్నగారు కృష్ణాష్టమి చేసేవారండి ఆ జున్నూరులో. అయితే అమ్మాళ్ళు ప్రతి సంవత్సరం 6-7 సంవత్సరాల పిల్లలు మేము తీసుకెళ్ళేవారండి జున్నూరు. ముందు మా అమ్మమ్మ గారు ఏదో ప్రేమతో మాకు కొద్దిగా భరతనాట్యం నేర్పించారండి. అందరూ కూర్చుని ముందు పిల్లల సైడ్ డ్యాన్స్ చేయించండి అంటే ఒక 4-5 నిమిషాలు డ్యాన్స్ చేసేవాళ్ళం అండి. తర్వాత నాన్నగారు స్పీచ్ ఉండేదండి భగవద్గీత గురించి. ఒక 2 గంటలు నాన్నగారు అక్కడ ఉపన్యాసం చెప్పేవారు. అది మాకు అర్థమవకపోయినా ఆ చుట్టుపక్కలే ఆడుకుంటా నాన్నగారు చుట్టూరు ఉండేవాళ్ళం అండి. నాన్నగారు వీధిలోకి వెళ్ళటం, నాన్నగారు చిన్న కోళ్ళు మేము ఆడుకునేవాళ్ళం అండి ఎక్కువ. నాన్నగారు పిలిచి బెల్లం ముక్కై పెట్టేవారండి మాకు. తర్వాత ఇంకా అలా ప్రతి సంవత్సరం జరిగేదండి జున్నూరులో. తర్వాత మా అమ్మగా మా సావిత్రి మామగారు తల్లి పాండు మామగారండి. పాండు మామగారు మా ఇంటికి 2 సంవత్సరాలకు ఒకసారి అమ్మమ్మ గారి ఇంటికి వచ్చి మా అమ్మ 2 నెలలు ఉండేవారండి. ఆ టైంలో నేను పక్కింట్లో ఉండేదాన్ని. ఒకసారి నా దగ్గరకు వచ్చి 2 రోజులు ఉన్నారండి మా అమ్మ. అప్పుడే మా అమ్మకి కొమ్మర్లో నాన్నగారితో పరిచయం అవ్వటం. నాన్నగారండి నాకు ఎరుకంటే ఏంటో తెలియట్లేదు, ఎరుకంటే ఏంటి నాన్నగారు అని మా అమ్మగారు నాన్నగారిని అడిగారంటండి. అడిగితే మామ నా ఎరుక అంటే చెప్తాను మీకు, మీరు ఈ నమ్మిన నమ్మకం సరిపోతుంది మీకు, పెద్ద మీకు సబ్జెక్ట్ కానీ ఇది కానీ మీకు అవసరం లేదు, మీరు తరించిపోయే ఉన్నారు అని చెప్పారంటే నాన్నగారు. తర్వాత అలా నాన్నగారితో మా అమ్మగారు పరిచయం అయ్యాక మా ఇంటికి వచ్చారండి. వస్తే అప్పటికి ఎవరో స్నేహితులు చదువుతున్నారని వాళ్ళ ఇన్స్పిరేషన్తో విష్ణు సహస్రనామం చదివేదాన్నండి. అందులో పెద్ద గొంతుకండి, గొంతుకేసుకుని 4 ఇళ్ళకి వినిపించేలాగా విష్ణు సహస్రనామం చదివేదాన్నండి. మా అమ్మగారు కూర్చుని వినేవారు. అయిపోయాక సిస్టర్ చూశారు, అన్నారు, పాప నువ్వు చేసేదంతా వృధా అమ్మా, ఏమి సుఖం లేదమ్మా పాప అన్నారు. అదేంటి మామా నేను చదువుతూ ఉంటే మీరు ఇలా అంటవేంటి అన్నాను. వినిపిస్తాందా ఉషా? గ్రీష్మ సరే అమ్మా, ఏమి సుఖం లేదు పాప. అమ్మా
మైక్ లో మాట్లాడినట్టు వినిపిస్తోంది, ఆపద్దు, మీరు హ్యాపీగా కంటిన్యూ చేయండి.
పాప ఏమి సుఖం లేదమ్మా, ఇవన్నీ నాన్నగారు అని ఉన్నారు. ఆయన దగ్గర 1 నిమిషం ఆయన్ని స్మరించుకో. నీకు ఇంతసేపు నువ్వు చేసిన దాని వల్ల ఏదైతే పొందుదామని చేస్తున్నావో ఆ ఒక్క స్మరణ వల్ల నీకు లభించేస్తుందమ్మా, ఇదంతా వృధా ప్రయాస నీకు శ్రమ అని చెప్పారండి. చెప్తే మా అమ్మ ఇంతలా నేను చదువుతా ఉంటే ఇలా చెప్తారేంటి అని అనుకున్నానండి లోపల. సరే మా అమ్మ ప్రయత్నం చేస్తానని చెప్పానండి. చెప్పాక సావిత్రి మామగారికి మాకు అందరినీ కూర్చోపెట్టి మా అమ్మ నాన్నగారి గురించి చెప్పేవారండి. అలాంటి మహాత్ముని చూడమ్మను అందరం ఒకసారి దర్శనం చేసుకోవాలమ్మా అనేవారండి. తర్వాత మా అమ్మ సావిత్రి మా అమ్మ ఒకసారి సెకండ్ పిల్లలు వెళ్ళిందండి. వెళ్తే నాన్నగారు వస్తున్నారని తెలిసిందంటండి. అప్పటికే ముసల్మాం చెప్పు ఉన్నారు కదా, ఒక మూలకి కూర్చుందంటండి మా అమ్మ. కూర్చుంటే నాన్నగారు వచ్చి కూర్చుని, సావిత్రమ్మ గారు మీరు ముందుకు రండి అని పిలిచారండి. పిలిస్తే మా అమ్మ ఇలా ఒదిగిపోయి వెళ్ళి మా నాన్నగారి దగ్గర కూర్చుందంటండి. అన్ని కొన్ని ప్రశ్నలు అడిగి, నేనండి హైదరాబాద్ వస్తానండి, మీ ఇంటికి వస్తాను సావిత్రమ్మ గారు అన్నారంటండి. ఇక్కడ గురువుని ఎతుక్కుంటా మనం వెళ్ళటం కాదండి, నాన్నగారి విషయంలో జరిగింది మనల్ని ఎతుక్కుంటా గురువు వచ్చారండి. మనందరినీ ఎతుక్కుంటా ఆయన వచ్చారు. వచ్చి మనసంటే బుద్ధి అంటే జ్ఞానం అంటే తెలివి అంటే ఆత్మ అంటే ఏంటో తెలియని అందరికీ కూడా అసలు ఆత్మ సుఖం అనేది అందరికీ కూడా రుచి చూపించి ఆ మహానుభావుడు అందరికీ రుచి చూపించడం జరిగిందండి. ఆయన చూపులో పడిన ప్రతి జీవికి ఆ ఆత్మ సుఖం అంటే ఏంటో చూపించారండి నాన్నగారు. ఆత్మ అంటే ఏంటో చాటి చెప్పారండి, తెలియజెప్పారండి. మనందరికీ అర్హత లేకపోయినా గ్రేస్ మార్క్ లేసి మనందరికీ ఆయన ఆ ఆత్మ సుఖాన్ని మనందరికీ అనుభవంలోకి తీసుకొచ్చారండి. తర్వాత వస్తానని చెప్పారు కదండి, చెప్పాక ఒక నెలకి ఉషా రంగరాజు గారు నాన్నగారు ఇద్దరు తార్నాకాలో కృష్ణవేణి గారు అని ఉండేవారండి, వాళ్ళ ఇంటికి వచ్చారు నాన్నగారు. వచ్చి మా అమ్మమ్మకి ఫోన్ చేశారండి, ఇలా మేము ఇక్కడ ఉన్నామండి, మీ ఇంటికి వస్తాము సావిత్రమ్మ గారు అని చెప్పారండి. చెప్తే అప్పుడు మా అమ్మ వెంటనే కారు తీసుకెళ్ళి నాన్నగారిని ఇంటికి తీసుకొచ్చిందండి. అప్పటికే మా అమ్మ చుట్టుపక్కల ఒక 20-30 మందికి ఇలా నాన్నగారు అని వస్తున్నారు, నాలుగు మాటలు చెప్తారు, అందరూ విందురు గాని రండమ్మా అని పిలిచిందండి. ఎలా అండి, కాకి తనకు అన్నం పెడితే కావు కావు అని పిలుస్తుంది. అంటే చుట్టుపక్కల కాకులు కూడా వచ్చి ఆ అన్నం తినాలని కాకు కోరుకుంటుందండి. అలాగే అమ్మమ్మ కూడా తన నాన్నగారిలో ఉన్న వైభవం నలుగురికి చూపించాలి, తను పొందిందేదా వాళ్ళకు కూడా రుచి చూపించాలి అనే ఆరాటంతో అందరినీ ఒక 20-30 మందిని అమ్మమ్మ ఫోన్లు చేసి చెప్పిందండి. అందరూ మధ్యాహ్నం 2 కూర్చున్నామండి పైన. అప్పుడు పద్మ నేను ఎక్కువగా నాన్నగారికి ఏది కావాలో చూసేవాళ్ళం అండి. కూర్చున్నాం అందరం, నాన్నగారు సబ్జెక్ట్ మొదలు పెడతానని ఎవరికన్నా ఏమన్నా ఆధ్యాత్మికమైన ప్రశ్నలు ఉన్నాయా అని అడిగారండి. ఆ రోజు అడిగితే నాన్నగారు హృదయం గురించి చెప్తున్నారండి. భౌతికమైన హృదయం అమ్మ చిన్నలక్ష్మి, నాకు అప్పటికే నాన్నగారు నామకరణం చేశారండి. నాకు అసలు పేరు లక్ష్మి, మా వదిన పేరు పెద్ద, ఇంట్లో ఇద్దరు లక్ష్మిలు ఉన్నామని వదిని పెద్ద లక్ష్మి అనేవారండి. నాన్నగారు నన్ను అన్నారు, అయితే నువ్వు చిన్న లక్ష్మి అమ్మ అన్నారండి. అబ్బా నాన్నగారు ఎంత బాగుంది అసలు ఆ చిన్న లక్ష్మి అని నాన్నగారు పిలవటంలోనే వైభవం అండి. ఇంకెవరు పిలిచినా ఆ పిలుపులో వైభవం కనిపించదండి మనకి. చిన్న లక్ష్మి అంటే చాలండి, మనసు ఆగిపోతుంది అంతే. ఇలా ఎడం చేతి వైపు భౌతికమైన హృదయం ఉంటుందమ్మా, కుడి చేతి వైపు హృదయానికి 3 అంగుళాలు కిందగా ఆధ్యాత్మిక హృదయం ఉందమ్మా చిన్న లక్ష్మి. ఆ హృదయం నుంచి ఆ ఈశ్వరుడు ఆ డిక్టేటర్ అనేవాడు అక్కడ కూర్చుని నీకు అయాం 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 అని నిత్యం ప్రతినిత్యం ఆయన అక్కడి నుంచి ఘోషిస్తున్నాడు, అయాం నేనున్నాను, నేను హృదయంలో ఉన్నాను, నేను హృదయంలో ఉన్నాను, అయాం అయాం అని ఘోషిస్తున్నాడు. ఆ పిలుపు నువ్వు ఎప్పుడైతే అందుకుంటావో ఆ రోజుతో నీకు జన్మరాహిత్యం లభిస్తుందమ్మా. ఆయన తీసేసుకుంటాడు నిన్ను, నువ్వు మిగలవు. ఇలా ఆ రోజు 2 గంటలు 2.5 గంటలు హృదయం గురించి చెప్పుకొచ్చారండి. అది ఆ మీటింగ్ అయిపోయింది. ఇంకా అందరూ నాన్నగారు స్పీచ్ చెప్పి వెళ్ళాక అయిపోయాయి, రూమ్లోకి వెళ్ళాక అసలు ఒక రకమైన అరికాళ్ళల్లో నుంచి శరీరం అంతా కూడా ఒక రకమైన ఆనందం అండి. గంతులు వేసేయాలనిపించేంత ఆనందం అనిపించేదండి. ఆ ఇంటికి వెళ్ళేవాళ్ళం, పడుకునేవాళ్ళం, నిద్ర పట్టేది కాదు, సబ్జెక్టు చెవుల్లో మారుమోగిపోయేది. నాన్నగారు చెప్పిన సబ్జెక్ట్ చెవుల్లో మారుమోగిపోయేది. అయ్యో మనం ఇంత అలా మనసు అంటే ఏంటి, దేహం అంటే ఏంటి తెలియకుండా ఉన్నాం, బుద్ధి అనేది తెలియదు, మనకి ఇన్ని రకాలుగా ఉన్నాయని మనకు తెలియదు, ఆత్మ అంటే ఇలా ఉంటుందా ఇట్టిదా అని నాన్నగారు చెప్తా ఉంటే ఇంత వైభవంగా ఉంది మనకి, ఇంకా మనకి నాన్నగారు దొరికారు, ఇంకా మనం తరింపు పడతాము అన్న విశ్వాసం ఆ రోజు ప్రారంభమైందండి. పాందు మామ గారి దయ వల్ల అమ్మమ్మ గారు వెళ్ళి తీసుకురావటం అండి నాన్నగారిని. ఆ రోజు నుంచి ఇంచుమించు 2 నెలలకి 3 నెలలకి నాన్నగారు వచ్చేవారండి. ఒకసారి ఇలాగే నాన్నగారు వచ్చారండి, ఉపన్యాసమై గదిలోకి వెళ్ళారు. నేను పద్మ గుమ్మం ముందు రెస్ట్లెస్గా తిరిగేస్తున్నామండి. నాన్నగారు తలుపు ఎప్పుడు తీస్తారా, నాన్నగారిని ఇంకొక 4 రోజులు ఉండమని అడుగుదాం మనం, అసలు ఇంక వదిలిపెట్టి ఉండలేమా వస్తువును మనం, ఇంకొక 4 రోజులు అడుగుదామని ఇటు అటు తిరుగుతున్నామండి. సరిగ్గా నాన్నగారు తలుపు తీశారండి, ఇద్దరం వెళ్ళాము. నాన్నగారండి ఇంకొక 4 రోజులు ఉండండి నాన్నగారు, ఇంకేమీ అడగను నాన్నగారు మిమ్మల్ని. అప్పుడు ఇంకా 20స్లో ఉన్నామండి మేము, నేను పద్మ కూడా. ఏమీ అడగం నాన్నగారు, మీ పాదాలు పట్టుకుంటాం, 4 రోజులు ఉండండి నాన్నగారు అని అడిగామండి. అడిగితే నాన్నగారు అన్నారు, లేదమ్మా టికెట్లు చెప్పేశాను నేను, ఆయన టికెట్లు తీసుకుని వస్తారు ఇప్పుడు, ఈసారి వచ్చినప్పుడు 2 రోజులు ఎక్కువ ఉండేలాగా చూస్తాము అన్నారండి. సరే ఆ టికెట్లు తీసుకొచ్చిన ఆయన రాగానే నాన్నగారి దగ్గరకు వచ్చి అన్నారు, నాన్నగారండి 4 రోజుల వరకు టికెట్లు లేవండి అన్నారండి. అంటే అప్పుడు పద్మ చిన్నలక్ష్మి మీ ఇద్దరికి ఇప్పుడు హ్యాపీగా ఉంది కదా అన్నారండి. ఇంకా ఇద్దరం చాలా సంబరపడిపోయి, నాన్నగారు ఇంకో 4 రోజులు ఉంటున్నారు మన దగ్గర అన్న ఆనందం అండి. అలా నాన్నగారు వచ్చిన ప్రతిసారి మార్పు చెందించుకుంటూ వచ్చారండి, మార్పు చెందించుకుంటూ వచ్చారండి. మేము సాధన చేసింది లేదు, జపం చేసింది లేదు, ధ్యానం చేసింది లేదు. ఎందుకంటే ఇది వరకు ధ్యానం కొద్దిసేపు చేసినా జపం చేసినా అదంతా నేచురల్ అయిపోవాలన్నారండి నాన్నగారు. ఇప్పుడు నువ్వు ధ్యానం చేయాలి అంటే ఆ ధ్యానం నిన్ను కూర్చోపెట్టాలి, అంతేగాని ధ్యానం కోసం నువ్వు కూర్చోకూడదు అన్న స్థాయికి నాన్నగారు తీసుకెళ్లారండి. సరే తర్వాత సత్సంగం పెట్టుకున్నామండి. సత్సంగం జరిగేది 2-3 గంటలు నాన్నగారు వైభవం భగవాన్ వైభవం మాట్లాడుకునేవాళ్ళం అండి, అలా జరిగేది. తర్వాత పాండు మామగారు మాదేపట్నంలో ఉన్నారండి. మాదేపట్నం అంటే ఒక గురువు 7 తరాలు ఇటు, ఒక జ్ఞాని 7 తరాలు ఇటు అటు తరింపు చేస్తాడు అనటానికి ఈ విషయం నేను చెప్తున్నానండి. అలా 6 తరాలు మా కళ్ళెదురుగుండా ఉద్ధరింపు పడుతున్నారండి. అలాగే ఒక జ్ఞానిని ఆశ్రయిస్తే ఇటు 7 తరాలు అటు 7 తరాలు ఆయన చూపు నుంచి కానీ, ఆయన మాట నుంచి కానీ, ఆయన అనుగ్రహం నుంచి కానీ జీవుడు తప్పించుకోలేడు. ఇది నిర్ధారణగా చెప్తున్నానండి. మాదేపట్నంలో మా అమ్మ ఉన్నారండి, 90వ సంవత్సరం వచ్చిందండి మా అమ్మకి. నాన్నగారు అంతకు ముందు 1 నెల ముందు వెళ్ళారండి మాదేపట్నం. వెళ్ళి మా అమ్మగారు మీరు జిన్నూరు రావద్దు, మీరు పెద్దావిడయ్యారు, నేను ఈ చుట్టుపక్కలకు వచ్చినప్పుడు నేనే వచ్చి మిమ్మల్ని చూసి వెళ్తాను అని చెప్పడం కూడా జరిగిందండి. సరే ఆ రోజు మా అమ్మగారికి దేహ ప్రయాణ సమయం దగ్గరికి వచ్చిందండి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని మా అమ్మ, శుక్రవారం అండి, నాన్నగారేమో శనివారం పొద్దున్న నేను మీ ఇంటికి వస్తానండి అని చెప్పారండి. శుక్రవారం నాన్నగారిని తలుచుకుంటా, నాన్నగారు రేపు వస్తున్నారు అరుణాచల శివ శివ అది కూడా చెప్పారండి. మా అమ్మ మీరు అరుణాచల శివ అనుకోక్కర్లేదు, శివ అనుకోండి చాలు, తరించిపోతారు మా అమ్మ మీరు, మీకు నాకు తల్లి బిడ్డల అనుబంధం మా అమ్మ అని చెప్పేవారండి. సరే శనివారం మా అమ్మగారు శుక్రవారం రాత్రి దేహం వదిలేశారండి, శనివారం పొద్దున్నే నాన్నగారు మాదేపట్నం వచ్చారండి. వచ్చి చిన్నలక్ష్మి ఇది మేము అనుకుని రాలేదమ్మా, ఇప్పటికిప్పుడు అనుకుని మా అమ్మగారు దేహం వదిలేశారని మేము రాలేదు, ఇంత క్రితమే ఈ ప్రయాణం నిర్ణయింపబడిపోయింది అన్నారండి. అంటే మన చావు పుట్టుకలు ఎవరి చేతిలో ఉన్నాయి అంటే గురువు చేతిలో ఉన్నాయండి. ఈశ్వరో గురు ఆత్మేతి, ఈశ్వరుడు గురువు ఆత్మ 3 ఒక్కటే అని అక్కడ నాన్నగారు మనకి చూపించారండి. ఆవిడ ఇంకా శవాన్ని ఆ బాడీని తీసుకెళ్లే టైం అయిందండి. నాన్నగారు వంగుని ఈ పైజమా కాళ్ళు మడత పెట్టుకుంటున్నారండి, ఈ చేతులు పొడుగు చేతులేమో పైకి మడుచుకుంటున్నారు ఇలాగా. నేను దగ్గరికి వెళ్ళి నాన్నగారు అది ఏమన్నా భుజం మీద పెట్టుకుంటారేమో అనిపించిందండి, నాకు అనిపించి దగ్గరికి వెళ్ళి నాన్నగారు బరువు అనబోతున్నానండి, అనబోతామంటే నన్ను చేతితో ఇలా ఆపి భుజాన ఉన్న కండువా రామచంద్రరాజు గారికి ఇచ్చండి. అమ్మా చిన్నలక్ష్మి, నాకు మా అమ్మకి నాకు పుత్ర సంబంధం అమ్మ. మా అమ్మను మొయ్యాల్సిన బాధ్యత నాకుంది. ఒక 30 అడుగులు నేను మా అమ్మని తీసుకెళ్తాను అని చెప్పి అక్క ఆడి పట్టుకుని భుజం మీద పెట్టుకునండి. ఆ పుత్ర రుణం గురువు ఎలా తీర్చుకుంటున్నారో మనకు తెలుస్తుందని వాళ్ళు నేను చెప్పడం జరుగుతుంది. ఆ రకంగా మా అమ్మ తరింపబడ్డారండి. అది అయిపోయాక వచ్చి కూర్చున్నారండి నాన్నగారు. కూర్చుని మా అమ్మ గురించి 2 మాటలు చెప్పారు. చెప్పి మా అమ్మకి ఇంకా జన్మ లేదు, ఒకవేళ మా అమ్మకి జన్మ వచ్చినా ఒక ప్రవక్తగా వస్తారు తప్ప వేరే రకంగా రారు అని చెప్పారండి. అక్కడ మా అమ్మ ధన్యోసండి, మా అమ్మ ధన్యురాలు అయ్యారండి. తర్వాత సావిత్రి మామగారు నాన్నగారిని చూస్తే ఆనందం అండి మా అమ్మకి. ఇంకా ఆ బయట గ్రిల్స్ ఉండేయండి, అవి పట్టుకుని నాన్నగారు గత్తలు ఎప్పుడు తీస్తారా అని తెల్లారుజామున 3 నుంచి ఆ గుమ్మం దగ్గర అలా కూర్చుని ఉండేదండి. నాన్నగారు కూడా 4 తలుపు తీసొచ్చి మేము వచ్చి చూసేప్పటికి సావిత్రి మామ నాన్నగారు కృష్ణుడు గురువు కృష్ణుడు చెవులో పెట్టి మాట చెప్పుకుంటున్నట్టు మాట్లాడుకుంటూ ఉండేవారండి. అంత వైభవం అండి, అసలు ఇంకా చెప్పడానికి మాటలు రావు, సరిపోను నేను. కానీ ఆ గురువుని నమ్మిన తీరు సావిత్రి మామ అలాంటిదండి. సావిత్రి మామ గొప్పతనం గురించి చెప్పాలంటే ఒకటే మాటలో చెప్తానండి నేను. మనం పోయే రోజుకి మన దగ్గర 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు ఎంతో ఉంచుకుంటామండి. మా అమ్మ దగ్గర కట్టుకునే 8 తెల్ల బట్టలు తప్ప 9వ బట్టలు లేదండి. అవి కూడా చెప్పేసిందండి, ఈ 2 పంచులు పలానా వాళ్ళకి ఇవ్వండి, పలానా వాళ్ళకి ఇవ్వండి అని ప్రతిదీ. అంటే ఆ బట్టల దగ్గర కూడా తనకి నిమిత్త మాత్రంగా అండి. అంతలాగా సాక్రిఫైస్ చేసిన లైఫ్ని అసలు మనం చూడవండి. మనం కూడా చిన్న చిన్న సాక్రిఫైస్లు అలవాటు ఏదన్నా ఇవ్వటం చెయ్యటం అనేది మా అమ్మను చూసే నేర్చుకున్నామండి. పాండు మా అమ్మ ముని మనవలతో సహా 50 రూపాయలు పెళ్లి కూతురికి గాజులు వేయించడానికి ఉంటుందని ప్రతి ముని మనవరాలకి ఇచ్చి వెళ్ళారండి మా అమ్మ. ఆ 50 రూపాయలు పెట్టి మేము గాజులు కొని మా పిల్లలందరికీ కూడా పెళ్ళిళ్ళకి గాజులు వేసాము. తర్వాత సావిత్రి మామ గారికి నాన్నగారు కూర్చుంటే మురగనారు భక్తి, అంటే పోల్చొచ్చో లేదో నాకు తెలియదు ఉషా, కానీ మురగనారికి భగవాన్ మీద ఎంత భక్తో, ఆ గిరిని చూస్తా మురగనారు ఎలా అయితే ఉండిపోయేవారో మా అమ్మ కూడా నాన్నగారిని చూస్తా అలా ఉండిపోయేది. ఆయన కూర్చుంటే ఇష్టం, చెయ్యి తిప్పితే ఇష్టం. నాన్నగారికి కాఫీ ఇస్తున్నారా లేదా, భక్తులకి కాఫీ ఇస్తున్నారా లేదా, మంచినీళ్ళు తీసుకుంటున్నారా లేదా, ఇవన్నీ మా అమ్మ చూసుకుంటూ ఉండేదండి నాన్నగారిని. ఒక కన్ను నాన్నగారి మీద వేసేదండి, ఒక కన్ను భక్తుల మీద ఉంచేదండి. అరుణాచల నీ భక్తుల భక్తుగా బ్రహ్మ అరుణాచల అన్నట్టు ఉండేదండి మా అమ్మ. ఉషా వినిపిస్తుందమ్మా?
అంటీ అంటీ వినిపిస్తోంది. ఇక్కడ ఒక్క నిమిషం, సావిత్రి మామ మురుగునారితో పోల్చొచ్చో లేదో అన్నారు కదా, మురుగునారు కాన్సన్ట్రేషన్ అంతా భగవాన్ మీద పెట్టి ఆ వైఫ్ పట్ల కూడా అశ్రద్ధ చేయడం వల్ల తర్వాత భగవాన్ స్పెషల్ అటెన్షన్ మురుగునారు భార్యకి ఇవ్వాల్సి వచ్చింది అనుకుంటా కదా. కానీ సావిత్రి మామ నాన్నగారు చెప్పినట్టు అంటే స్పెషల్ పర్సనాలిటీ అంటే సావిత్రి మామ. ఎందుకు అంటే నాన్నగారిని ఎలా చూసుకున్నారో, నాన్నగారిని ఆవిడ ఎలా చూసుకున్నారో మొత్తం అందరినీ అలాగే చూసుకున్నారు ఆవిడ.
అవునమ్మా,
వచ్చిన భక్తులనే కాదు, వచ్చిన చుట్టాలనే కాదు, ఆఖరికి పనోళ్లే కాదు, బయట మనుషులే కాదు, ఆవిడకి అసలు వీరు వారు అనే భేదం తెలియదు ఆంటీ.
అవునమ్మా, ఊళ్ళో కానీ తనకు తెలిసిన భక్తుల్లో కానీ బంధువుల్లో కానీ ఎవరికి కష్టం వచ్చినా తనకు తానుగా వెళ్ళేదమ్మా. వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం చేసి వచ్చేదమ్మా. ఎంత ఫుల్ హార్టెడ్నెస్ తో చేసేదమ్మా, అది ఫుల్ హార్టెడ్నెస్ తో ఆ సమస్యకి పరిష్కారం చేసి వాళ్ళు మా అమ్మను మర్చిపోలేనటువంటి స్థితిలో మా అమ్మ ప్రాణం పోయేదాకా కూడా వెళ్ళంటారమ్మా వాళ్ళంతా.
అసలు అది కాదు, మా అమ్మ జీవితంలోకి ఎవరు వెళ్ళి మా అమ్మ జీవితంలోకి ఎవరు వెళ్ళినా కూడా ఆవిడ మర్చిపోవడం అంటూ జరగదు.
ఆ తిరిగి ఆ నాన్నగారు భోజనం చేశాక అప్పుడు స్థిమిపించేది, నాన్నగారు రూమ్లోకి వెళ్ళాక తను కూర్చునేది. అప్పుడు వరకు అంత వయసులో కూడా అలా నిలబడే ఉండేది. ఇంకా తర్వాత మా సావిత్రి మామ ఎలా అంటే కల్మషం లేని మనిషి అమ్మ. ఒక సలహా చెప్పినా ఒక మాట చెప్పినా ఆ హృదయంలో నుంచి తీసి చెప్పే తప్ప నాలుక మీద మాటలు ఎప్పుడూ సావిత్రి మామ మాట్లాడలేదమ్మా. ఒక మాట ఇచ్చింది అంటే ఆ మాట ఇవ్వటం కోసం చాలా అంటే ఇంకా అసలు ఆ మాట ఇచ్చింది అంటే అది అయిపోయినట్టే ఆ పని. అలాగా తర్వాత మా అమ్మకి అమ్మమ్మకి తేడా చేసింది ఉష. కేర్ హాస్పిటల్లో పెట్టామమ్మా, 2 నెలలు చాలా సీరియస్ పొజిషన్లో ఉంది. నాన్నగారు ఫోన్ చేసింది, చేస్తే ఆ గురు పౌర్ణమి ముందు లేకపోతే పుట్టినరోజు ముందు నాకు గుర్తు రావట్లేదు, ఒక ఫంక్షన్ జున్నూరులో జరుగుతుందమ్మా. నాన్నగారు అడిగారు, సావిత్రమ్మ గారు మమ్మల్ని ఇది అయిపోయాక రమ్మంటారండి లేకపోతే ఇప్పుడు బయలుదేరి వచ్చేయమంటారా అని అడిగారండి. అడిగితే నాన్నగారు మీరు ఇబ్బంది పడొద్దండి, మీ అదంతా అయిన తర్వాతే మీరు హైదరాబాద్ రండి నాన్నగారు అని చెప్పింది. చెప్తే ఒకటే చెప్పింది, మా అమ్మని మీ చేతులతో పంపించారు, అలాగే నన్ను కూడా మీ చేతుల మీదులుగానే పంపించండి నాన్నగారు, ఇది ఒకటే నా కోరిక అని అడిగిందండి అమ్మమ్మ. అడిగితే సరే నాన్నగారు బయలుదేరి వచ్చారండి, లక్ష్మి గారు ఇంట్లో ఉన్నారు నాన్నగారు, నేను వెళ్ళి నాన్నగారిని తీసుకొస్తున్నానండి కారులో హాస్పిటల్కి. నాన్నగారు అడిగారండి, ఏమనిపిస్తుంది అమ్మ లక్ష్మి అన్నారండి. అంటే సీరియస్గా ఉంది నాన్నగారు మా అమ్మకి, కానీ మీరున్నారు కదా అని అన్నాను అంతేనండి. అంటే నాన్నగారు అన్నారు, ఇదే మాటమ్మ మా సైడ్ ఒక పాప 6-7 సంవత్సరాల పాప కూడా అందమ్మా, తండ్రి పోయాడు ఆ పిల్లకి, తల్లి బాగా ఏడుస్తుంటే ఆ పాప అంది, అమ్మా నాన్న పోతే ఏంటమ్మా, నాన్నగారు ఉన్నారు కదా మనల్ని చూడటానికి, నువ్వు బాధపడుకో అందమ్మా పాప. ఆ మాట మళ్ళీ వింటున్నానమ్మా అన్నారండి నాన్నగారు. అన్నాక సరే హాస్పిటల్కి వెళ్ళామండి, ఐసీయూకి పద్మ నేను కలిసి నాన్నగారిని లోపలికి తీసుకెళ్ళామండి. తీసుకెళ్తే మంచం చుట్టూరు తిరిగారు, తిరిగాక తల దగ్గరికి వచ్చారండి, తల మీద చెయ్యి పెట్టారండి. తల మీద చెయ్యి పెట్టి కాళ్ళకి నమస్కారం చేసుకున్నారండి. చేసుకుని పద్మ చిన్నలక్ష్మి మీ ఇద్దరు కూడా మా అమ్మకి నమస్కారం చేసుకోండి అన్నారండి. అయిపోయాక నేను అన్నాను, నాన్నగారు మీరు సావిత్రమ్మ గారు అని పిలిస్తే మా అమ్మ పొంగిపోతుంది నాన్నగారు, ఒక్కసారి చెవి దగ్గర సావిత్రమ్మ గారు అని పిలవండి నాన్నగారు అన్నానండి. అంటే చెవి దగ్గరికి వెళ్ళారండి, ఒక చేయి తల మీద పెట్టారు ఉష. ఆ చెవి దగ్గరికి వెళ్ళి సావిత్రమ్మ గారు అని 3 సార్లు పిలిచారు. పిలిచేప్పటికి లోపల ఆ అమ్మమ్మ పొందిన ఆనందం ఆ ముఖంలో, అప్పుడు కోమాలో ఉంది సావిత్రి మామ గారు, ఆ ప్రస్ఫుటంగా అమ్మ ఆ నాకు పద్మకి కూడా అది లైవ్ ఎక్స్పీరియన్స్ ఉషా, ఇది ఏదో కథల్లో ఆటల్లో చెప్పట్లేదు. ఒక జ్ఞాని వైభవం గురించి చెప్పుకుంటున్నాం మనం, ఒక గురువు యొక్క వైభవం గురించి చెప్పుకుంటున్నాం, మాటలతో పని కాదు, ఇట్ షుడ్ బి ఎక్స్పీరియన్స్డ్ అన్నారు నాన్నగారు చాలా సార్లు. ఆ కళ్ళల్లో ఆ కాంతి, ఆ ముఖంలో వెలుగు అలాగ ప్రస్ఫుటంగా ఇలా కనిపించింది ఉష. తర్వాత మళ్ళీ తల మీద 3 సార్లు ఇలా చెయ్యి పెట్టి ఇలా అని, ఇంకా మనం బయటికి వెళ్దామమ్మా అని బయటకు వచ్చామండి. తర్వాత నాన్నగారు వెళ్ళిన నాన్నగారు కేంద్రానికి తిరిగి వెళ్ళిపోయారు, స్పీచ్ ఉంది నాన్నగారి దగ్గర, అక్కడ నాన్నగారు స్పీచ్ చెప్తున్నారు. 1 గంటలో కబురు తెలిసిందండి, సావిత్ర మామగారు దేహం వదిలేశారు అని. అక్కడ అనౌన్స్ చేశారండి క్షేత్రంలో, అనౌన్స్ చేసి ఇంటికి తీసుకొచ్చేసారు ఈలోపు మామని. ఇంటికి వచ్చారండి, వచ్చి కుర్చీలో కాసేపు కూర్చున్నారు, ఎందుకంటే చేయవలసింది దేహంలో ఉన్నప్పుడే చేసేసారు, ఇంకా దేహం వదిలేశాక చేయవలసింది ఏమీ లేదని నాన్నగారికి తెలుసు. ఇది నాకేం గుర్తుందంటే భగవాన్ తల్లికి తల మీద చెయ్యి పెట్టి 3 సార్లు హృదయం మీద పామి మోక్షం ఇచ్చారు అని అందరూ అంటూ ఉంటే భగవాన్ అన్నారు, నేను ఇవ్వటం కాదు అమ్మకి మోక్షం, మోక్షానికి తను ప్రిపేర్ అయ్యి ఉంది, రెడీ అయ్యి ఉంది, తను మోక్ష స్థితిని పొందింది అని చెప్పారు. కానీ తన మీద అసలు పెట్టుకోలేదు భగవాన్ ఏంటి, నాన్నగారేంటి, నీటి మీద చుక్కల్లా ఉన్నారు కానీ అంత గురువు అయ్యుండి అంత బోధ చేస్తా కూడా తామరాకు మీద నీటి బొట్టులా ఉన్నారు కానీ దేనికి ఆకర్షితులు కాలేదు, ఎవరిని అవనివ్వలేదు, మన ఎవరిని కూడా, ఏ గురువు పట్ల కానీ ఏ స్పీచ్ పట్ల కానీ ఆ పక్క చూపు చూడనివ్వలేదు. ఎందుకు ఇంత గట్టిగా చెప్పగలనంటే మా ఇంటి పక్కకి అనేక మంది గురువులు వచ్చారు, అసలు ఎప్పుడూ మనం చూడం గురువులు, ఎంతమందో వచ్చిన గురువు వచ్చినట్టే ఉండేవారు, మహాత్ములు వచ్చారు. ఎప్పుడు కూడా నేను ఆ పక్కకు కూడా నా చూపు ఆ వైపు వెళ్ళలేదు, మనకి నాన్నగారు ఉన్నారు చాలు, మన సత్సంగం జరుగుతాను చాలు, నాన్నగారు అందించే వాక్యాలు చెప్పుకుందాం, నాన్నగారు ఎలా చెప్పారో అలా జీవించడానికి ప్రయత్నం చేద్దాం అనుకునేవాళ్ళు. అలాగా సావిత్రమామ గారిది మామకి ఇంక అంటే అందరికీ మోక్షం ఇచ్చారంటే బాగోదు కదా, ఒకసారి సావిత్రమామ గారిని అలా తరింపు చేశారు, సరిగ్గా అమ్మ పోయి వాళ్ళకి నాన్నగారు నా చేత మాట్లాడిస్తున్నారు ఇవాళ, ఇది అనుగ్రహం కాక ఇంకేంటి. ఒక భక్తుడు వచ్చి భగవాన్ అడిగారంట, అమ్మా నా భగవాన్ అనుగ్రహం అంటే ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది అది, చాక్లెటా బిస్కెట్టా లడ్డా ఎలా ఉంటుంది అనుగ్రహం అంటే అని అడిగారు. అంటే నాన్నగారు భగవాన్ చెప్పారు, ఏరా నువ్వు నేను కూర్చున్నాం, ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం, ఈశ్వరుడి గురించి చైతన్యం గురించి మాట్లాడుకుంటున్నాం మనం, అంటే అనుగ్రహంలో ఉండి అనుగ్రహం గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఇదే అనుగ్రహం. ఇప్పుడు మనందరం ఎక్కడున్నాము, అనుగ్రహంలోనే ఉన్నాం, ఇదే అనుగ్రహం. నాన్నగారి గురించి మాట్లాడుకుంటున్నావు అంటేనే అనుగ్రహం, స్మరించుకుంటున్నావు అంటేనే అనుగ్రహం. అలా మా అమ్మ తరింపబడింది. తర్వాత అమ్మకి ఇది ఇవాళ సరిగ్గా సంవత్సరం అండి అమ్మ దేహం వదిలేసి, హాస్పిటల్లో చిన్న సర్జరీ చేశారు అమ్మకి, స్మాల్ ఇంటెస్టైన్ అబ్స్ట్రక్షన్ అని, స్మాల్ ఇంటెస్టైన్ లో అబ్స్ట్రక్షన్ వచ్చింది అప్పటికప్పుడు. ఆ కడుపు నొప్పితో వెలువెళ్ళాడుతూ ఉంటే భీమవరం నుంచి పద్మ అంబులెన్స్ లో తీసుకొచ్చిందమ్మ హైదరాబాద్. హైదరాబాద్ తీసుకురాగానే హాస్పిటల్ డైరెక్ట్ హాస్పిటల్లో జాయిన్ చేశాము. బాగా షీజ్ అందరిని గుర్తుపట్టింది, మాట్లాడింది, థియేటర్లో తీసుకెళ్తున్నారు అమ్మని. అమ్మా స్మరణ మానుకు అన్నాను, స్మరణ మాన్నమ్మా ఎందుకు మాన్నాను, స్మరణే ఉంది అంది. తర్వాత ఆపరేషన్ అయిపోయింది, ఐసీసీలో ఉంది అమ్మ, ఒక్కొక్కళ్ళని పంపి చూసి రమ్మంటున్నారు. లోపలికి వెళ్ళానండి, వెళ్ళి అమ్మా అని పిలిస్తే కళ్ళు తెరిసింది, తెరిసి ఏమ్మా స్మరించుకుంటున్నావా అమ్మా అన్నాను. అంటే గొంతెత్తి ఉష అంత మత్తులో తను ఈ పాట పాడింది ఉష, మొత్తం ఐసీసీ పేషెంట్స్ అందరూ కూడా తరించిపోయారమ్మా. నాన్నగారు నాన్నగారి కృప అనుగ్రహం ఇట్టిదా, ఈ పాట రెండు వాక్యాలు పాడతానమ్మా. సదా స్మరించి స్మరించి నీలో ఐక్యమయ్యే వరమీ రమణ అన్న, రమణ అన్న మాట ఐసీసీయు మొత్తం ప్రతిధ్వనిం చేసింది ఉష.
ఎక్సలెంట్ ఆంటీ, అమ్మ ఎక్సలెంట్.
ఇంతకు ముందు 3 మంత్స్ నుంచి కూడా ఇదే పాటలో ఉంది, ఇదే పాట అమ్మకి, రెండో పాట వింటలేదు పాడించుకోవట్లేదు, ఇదే పాట వరమీ రమణ అని ఎలుగెత్తి అరిచిందమ్మ. అప్పుడు సదా చెలించి సదా చెలించి అలిసే మనసులలో సదా శివాని నిను ఒక క్షణము మరువకుండా సదా సదా నిన్నే స్మరించి స్మరించి నీలో ఐక్యమయ్యే వరమీ రమణ.
అద్భుతం ఆంటీ. ఆంటీ ఇంకొకటి, ఒక్క క్షణం ఆంటీ, ఒక్క క్షణం. అసలు ఒక 2-3 weeks బ్యాక్ గ్రీష్మ అందనమాట, దిది మనం చిన్నలక్ష్మి ఆంటీతో ఒకసారి మాట్లాడించాలి, ఆంటీకి కూడా చాలా ప్రొఫౌండ్ గా ఉంది అంటేనే, యాయా చిన్నలక్ష్మి సావిత్రి మామ గారి గురించి ముందు వీళ్ళతో మాట్లాడించి తర్వాత వీళ్ళందరిది చెప్పించాలి, ఆంటీకి చాలా ఎపిసోడ్స్ ఇవ్వాలి అని మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉన్నాము. అంటే అప్పటికే ఆల్రెడీ మోహన్ గారు అనుకోవడం అయ్యింది కదా, సో మోహన్ గారి తర్వాత మనం లక్ష్మి ఆంటీని పెడదాం అయితే అని అనుకున్నాం అనమాట. మొన్న మీకు కనెక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు చెప్పింది కరెక్ట్ గా సరస్వతమ్మ పోయి కరెక్ట్ గా సంవత్సరం అవుతుందంటది ఇది. అసలు ఎంత యాప్ట్ టైమింగ్ చూడండి, అంటే మన ప్రతి ఎపిసోడ్ కూడా అంటే నాన్నగారి దయ వల్ల జరుగుతోంది అనుకోవడానికి ఎప్పటికప్పుడు మనకి అంటే నేనే జరిపిస్తున్నాను, నేనే చూసుకుంటున్నాను, ఇదంతా నా దయే అని ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అంటే
అనుగ్రహం.
అసలు చిన్న లక్ష్మి అంటే మీ టైమింగ్ కరెక్ట్ గా అమ్మ పోయిన రోజు తర్వాత రోజు రావడం అనేది మా అందరికి చాలా ఆనందం అనిపించింది. కరెక్ట్ గా యానివర్సరీ రోజు ఆంటీతో మాట్లాడిస్తున్నారు అని చెప్పండి ఆంటీ.
ఎప్పుడు కూడా సరస్వతమ్మ గారు మీరు కూర్చోరండి, మీకు మీరు కర్మయోగి, మీకు పని ఇష్టం, ఎక్కడ చూసినా ఇల్లు ఇలా ముట్టుకుంటే దుమ్ము కనిపించదండి మాకు అనేవారు అమ్మని. అసలు అమ్మకి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఎంత ఇష్టం కలిగిందంటే నాన్నగారంటే చెప్పలేనంత ఇష్టం. అందరినీ నాన్నగారిని స్మరించటమే కాదు, నాన్నగారి గురించి స్మరించటం కాదు, పాటలు పాడుకోవటం కాదు, క్యాసెట్ వినటం కాదు, మా చుట్టుపక్కల అందరినీ కూడా చుట్టేసేసే అంత ప్రేమ. ఒక ఆకుకూర తోటకూర కాదు, ఈ ఆకుకూరలు క్రీపర్స్ ఎలా అయితే చుట్టేసుకుంటాయో అలా అందరినీ కూడా చుట్టేసుకునేదండి. అంటే అంత ప్రేమ కురిపించేసింది తను, తన లోపల ఉన్న ప్రేమ అంతా అలా కురిపించేసిందండి అమ్మ. ఇది పాంతమామ తరం అయిపోయారు ఉషా, రెండో తరం సావిత్రి మామ గారి గురించి చెప్పుకున్నాం, మూడో తరం అమ్మ గురించి చెప్పుకున్నాం. తర్వాత మా నాన్నగారుని మా ఫాదరు నాన్నగారు క్లాస్మేట్స్ ఇద్దరు, స్నేహితులు
ఇద్దరు
ఒకే బెంచ్. మా నాన్నగారు మా ఫాదర్ ని రోజు నాన్నగారు చేసుకుని స్కూల్కి వెళ్ళేవారు. అప్పుడు మా నాన్నమ్మ గారు నాన్నగారిని నర్సు మజీద్ అవుతావా, ఇద్దరు పేరు నరసింహరాజేనండి, మా ఫాదర్ పేరు నరసింహరాజే, నాన్నగారి పేరు నరసింహరాజే, మజ్జిగ తాగు అని రోజు మజ్జిగ ఇచ్చి పంపించేవారు, అది మర్చిపోలేకపోతున్నా నేను అనేవారండి నాన్నగారు. అదండి జ్ఞాని గొప్పతనం, ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తే మర్చిపోలేని కృతజ్ఞత జీవుడికి ఉన్న రోజు ఆడు కల్మషం లేని స్థితికి ఎదుగుతాడమ్మా. అంతేకాని ఎంతో లక్ష్మి గారి ఇంట్లో కాదు, ఈ సత్సంగం ఎవరింట్లో పెడితే వాళ్ళ ఇంట్లో మనం ఎలా అంటే అలా విందు భోజనాల్లాగా ఆ రోజులన్నీ గోల్డెన్ డేస్. ఆ గోల్డెన్ డేస్ అంతా చూసాం మనం, ఇప్పుడు కూడా గోల్డెన్ డేసే. ఇలా మన చేత మాట్లాడిస్తున్నాడు, ఆయన గురించి స్మరింపు చేసుకుంటున్నాడు, ఆయన ఇంకా మీరు ఏం చెయ్యాలి ఎలా ఉండాలి అనేది ఇంకా ప్రతి నిత్యం నాకు రోజు ఈ గొంతు కూర్చున్న పక్కన నా చెవిలో చెప్పిన ఆయన చెప్పినట్టే ఉంటున్నారు. ఉష గొంతు కూర్చుంటారు, నేను లుంగి పెట్టుకుని కూర్చునేవారు అరుగు మీద, సేమ్ అదే కూర్చోవటం, అదే చెప్పటం, అదే మాట. గురు దేహం కాదమ్మా, దేవుడు దేహం కాదు, దేవుడు విగ్రహం కాదు.
అవును అవును,
నాన్నగారు చెప్పేవారు ఏనుగు నువ్వు కుక్కను చూస్తున్నావా, కుక్కలో ఉన్న దేవుణ్ణి చూస్తున్నావా, మూడే చెప్పేవారు ఉషా, సత్వగుణం తమోగుణం రజోగుణం. సత్వగుణం ఏంటి, ఎంతసేపు తన లోపల తను భూతద్దం వేసుకుని చూసుకుంటూ ఉంటుందంటమ్మ, ఇంకా నేనేమన్నా మారాలా, ఇంకా ఈశ్వరుడికి దగ్గర కావాలంటే నేనేం చెయ్యాలి, అలా చూసుకుంటూ ఉంటుందంట సత్వగుణం. రజోగుణం ఏం చేస్తుందంటమ్మా, ఇంకా ప్రతి మనిషి మీద భూతార్థం వేసేసి ఆడిలా అన్నాడు, ఆడిలా అన్నాడు, ఆడు అలా ఎందుకు అన్నాడు, ఇలా ఎందుకు అనలేదు. మీమాంస, మీమాంస ఏది? రజోగుణం. ఇంకా తమో గుణం ఉన్నోడికి ఏమీ లేదు, తింటం పడుకోవటం రెండే. ఇంకా ఆడికి ఏం విచారణ? దేవుడు లేదు, భక్తుడు లేదు. ఇంకా ఆడిని వదిలేద్దాం మనం.
అదే
ఇంకా సబ్జెక్ట్ చెప్పటం అంటే ఉష అన్ని కోణాల్లోంచి చెప్పేశారమ్మా, ఇంకా ఇది లేదు కాదు. ఒకరోజు సత్సంగం జరుగుతుంది, ఒక భక్తుడు ప్రశ్న వేశారమ్మా, ఏమనంటే నాన్నగారు బొజ్జంకులు దోమలు ఇవి చంపడం తప్పు కదా, మనం స్ప్రే చేసి చంపేస్తున్నాం కదా వాటిని, పాపం కదా అని అడిగారు. అయితే నాకు ఏంటంటే నాన్నగారు కూర్చున్నప్పుడు ఒక క్లాస్ లో కూర్చుని స్టూడెంట్ లో ఉండేది ఉష, అంత ఇష్టం ఉండేది, అంత ఇలా తొందరగా చేయేస్తేది అన్నమ్మ. నాన్నగారు అండి నేను చెప్తాను అంటే నా నోరు చిన్నలక్ష్మి ఉపయోగించుకుంటుంది అన్నారు. అంటే నుంచున్నాను, నుంచుని నాన్నగారు ఇప్పుడు ప్రశ్న అడిగారు కదండి, బొజ్జంకల్ని దోవల్ని ఈగల్ని చంపడం తప్పు కదా అని భగవాన్ భాషల్లో చెప్పారు నాన్నగారు. దీనికి అంటే నేను చెప్తాను నాన్నగారు అంటే చెప్పమ్మ, నిన్ను నువ్వు మర్చిపోవటమే చేసుకోవటం. నిన్ను నువ్వు మర్చిపోతున్నావు, నువ్వెంత మర్చిపోతున్నావు అంటే ప్రతి నిత్యం కూడా నీ లోపల ఉన్న ఆత్మని మర్చిపోవటమే. అది అక్కడ ఆత్మ మర్చిపోతామన్నా భగవాన్. దీని ముందు ఈ ప్రతి నిత్యం నువ్వు చేసే పని ముందు ఆ బొజ్జంకల్ని దోమల్ని ఈగల్ని అంటావేంటి భగవాన్ అండి? ఇంత సూటిగా చెప్పేవారు. అసలు అందుకోవడానికి మనం ఉండాలి, కానీ అందించడానికి గుమ్మరించడానికి ఆ గురువు ఈశ్వరో గురు ఆత్మేతి రెడీగా ఉన్నారమ్మ గుమ్మరించడానికి. గుమ్మరిస్తున్నారు కూడా, దాట్ మనం ఇలా మాట్లాడగలవా, చెప్పగలవా? నాన్నగారి గురించి కానీ భగవాన్ గురించి చెప్పే అర్హత మనకు ఉందా? ఆయన అర్హత ఇచ్చి కూర్చోపెట్టి ఆయన మాట్లాడించుకుంటున్నాడు కాబట్టి, ఆయన చెప్తున్నాడు కాబట్టి మన నోరును ఆయన ఉపయోగించుకుంటున్నాడు.
అవును అవును,
అదమ్మా
చాలా టైం ఉంది, ఇంకో గంట ఉంది, మీరు హ్యాపీగా చెప్పండి అంటే.
అలాగే తర్వాత నాన్నగారు ఎక్కువ సార్లు చెప్పేవారు, ఇప్పుడు అమ్మతో ఆపేస్తాను లేకపోతే కంటిన్యూ చేయమంటే నాలుగో తరం కూడా కంటిన్యూ చేసేస్తాను.
కంటిన్యూ చేసి కాసేపు సబ్జెక్ట్ చెప్పండి, ఎందుకంటే ఇది ప్లాట్ఫామ్ మీదే, మీరు ఎంత చెప్తే అంత చెప్పి ముగించండి ఆంటీ, ఎందుకంటే టైం ఇంకా మీకు 1 అవర్ ఉంది, మీరు హ్యాపీగా తిరిగ్గా చెప్పండి.
అవర్ ఆల్ లైఫ్ ఆర్ ఎ గేమ్ ఆఫ్ 4 డేస్. మన వయసును బట్టి మన గేమ్ ఎన్ని రోజులు సమాప్తం అయిపోయిందో మనం తెలుసుకుంటూ ఉండాలమ్మా. పెద్దరకాలు పెద్దోళ్ళం అయిపోయాం పెద్దరికం వచ్చింది అనుకోవటం కాదు, పెద్దరకంగా ఆలోచించగలగాలి. ఎవరిలో తప్పు కనిపించకూడదు, మనకి మంచే కనిపించాలి. ఒక మనిషి నాన్నగారు చెప్పేవారు, ఒక మనిషి నడిచి వస్తూ ఉంటే మనకేం కనిపిస్తుంది? నామం కనిపిస్తుంది, పద్మ వస్తుంది. పద్మ అనుకోగానే ఏం కనిపిస్తుంది? దేహం కనిపిస్తుంది. పద్మ దేహం గుణం అంటే మనల్ని మనం దేహపరంగా చూసుకోవటమే కాకుండా మన అజ్ఞానం ఏం చేస్తుందంటే ఇతరులను కూడా దేహపరంగా చూసేలాగా చేస్తుంది. సో ఇన్ ఏ గేమ్ ఆఫ్ 4 డేస్ నిన్ను నువ్వు దేహంగా చూసుకుంటావా? ఇదేనా ఇందుకే వచ్చావా నువ్వు? ఇందుకేనా నాన్నగారు ఇన్ని రోజులు 50 సంవత్సరాలు శ్రమించి ఇంటింటికి తిరిగి జ్ఞానం అంటే ఇది, భగవంతుడు ఇలా ఉన్నాడు, నీ లోపలే ఉన్నాడు ఐ యామ్ అని ఘోషిస్తున్నాడు లోపల ఉండి. ఆయన ఏం ఊరికే కూర్చోలేదు, మనకి ఖాళీ ఉంటే కూర్చుంటాం, కానీ ఈశ్వరుడు మాత్రం లోపల ఉండి వర్క్ చేసుకుంటానే ఉన్నాడమ్మా. చేసుకుంటా ఘోషిస్తున్నాడు, సముద్రం ఎలా ఘోషిస్తుందో అలా ఘోషిస్తున్నాడు. ఎలాగ? ఐ యామ్ నేనున్నాను. ఇది సరిపోదా ఉషా?
ఎక్సలెంట్ అండి.
తర్వాత నాన్నగారు అనేవారు, నువ్వు మెప్పులు కోరకు, నీ పిల్లల దగ్గర నుంచి కానీ, నీ బంధువుల దగ్గర నుంచి కానీ, భక్తుల దగ్గర నుంచి కానీ నువ్వు మెప్పు కోరుకోకు. మెప్పులు ఎప్పుడు ఏం తెస్తాయి? తిప్పలు తెస్తాయమ్మ. గాంధీ గారు 40 ఏళ్ళు స్వరాజ్యం కోసం పోరాడారు. ఆయన మహాత్ముడు. కొడుకు వచ్చాయంటమ్మ, వచ్చన్నాయంట, నువ్వు లండన్లో చదువుకున్నావు, నన్నేమో మామూలు ఈదుబడికి పంపి చదివించావు నువ్వు నన్ను, నువ్వు నాకేం చేసావు అని అడిగాడంటమ్మ గాంధీ గారిని. మన పిల్లలు మనల్ని అడకేం చేస్తారమ్మా? మనం అంతకన్నా ఇదేమ్మా. గాంధీ గారిని ఏమని అడిగారు? నువ్వు అందరికీ ప్రపంచం అంతా సేవ చేసావు, నువ్వు లండన్ వెళ్ళి చదువుకున్నావు, బ్యారిస్టర్ చదువుకొచ్చావు, మరి నన్నెందుకు ఈద్ బడిలో చదివించావు, నాకేమి ఇచ్చావు నువ్వు అని అడిగాయండి. అడిగితే గాంధీ గారు ఒక్కటే ఆన్సర్ చేశారు. మనమైతే 100 చెప్తామేమో, నాన్న గాంధీ గారు ఒకటే ఆన్సర్ చేశారంటమ్మా. ఏమనంటే, నువ్వు నీ మనసులో కనుక నీ తండ్రి నీకు లోటు చేశాడు అని నీకు అనిపిస్తే నీ మనసులో నన్ను త్యజించి, నీ మనసులో నన్ను
త్యజించేయమన్నాడు.
ఇలాగా ఒక వస్తువుని దర్శించినోడు మాత్రమే ఇలాంటి మాటలు చెప్పగలడు.
కరెక్ట్, సూపర్.
దర్శించినోడు మాత్రమే ఈ మాటలు చెప్పగలడు.
చెప్పగలడు, అవును అవును.
తర్వాత ఫస్ట్ టైం నాన్నగారిని నేను కలుసుకుంది 1988 అమ్మా. 88 నాన్నగారిని కలుసుకున్నాను. ఆ టైంకి నాన్నగారు మహాయోగం అనే ఒక బుక్ రమణ భాష ఉండేది, ఆశ్రమం వాళ్ళే బుక్ ఉండేది, వాళ్ళు ఇచ్చారు. ఇస్తే మహాయోగం నాన్నగారు వెళ్ళాక ఓపెన్ చేస్తే దాంట్లో ఒక పిచ్చుకల కథ ఉందమ్మా. ఈ పిచ్చుకల కథ ఏంటంటే, ఇన్స్పిరేషన్ టు ఆల్ డివోటీస్, మనందరికీ. మనం ఏదో 1 గంట జపం చేసి, 1 గంట ధ్యానం చేసి, 1 గంట లేకపోతే సత్పురుషులతో ఉన్నాము, సత్సంగం చేస్తాము అని అనుకుంటాం కదా. కాశీ వెళ్ళాం, రామేశ్వరం వెళ్ళాం, కాలడి వెళ్ళాం, ఇక్కడికి అనిపిస్తుంది కదమ్మా మనసుకి. దాని పనే అది కదా, దాని పనే ఆలోచించటం. ఆలోచన రాణిస్తే మోక్షం అన్నారు. అది నాన్నగారు హెచ్చరికే వరుష, నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచనకి నువ్వు ఆన్సర్ చెప్పే ఈ దేహం వదిలే పడతావు అని
చెప్పాలి.
ఎంత జనరోగం మనం సాధన చెయ్యాలో ఆలోచించుకోవాలి. ఏదో నాన్నగారు చెప్తున్నారు, ఉష చెప్తాంది, సత్సంగం వెళ్తున్నాం, ఇది సరిపోదమ్మా. స్వవిచారణ, స్వవిచారణ. భక్తి మీద సాము చేసేవాడు ఎంత జాగ్రత్తగా అయితే నడుస్తాడో, మనం జీవితంలో సాధనలో అంత జాగ్రత్తగా మనం నడవాలి. సాధన అంటే ఏమీ లేదు ఉష, స్మరణ సాధన. స్మరణ, స్మరణ. అరుణాచలు స్మరించు వారలా, అహము నిర్మూలించు అరుణాచల. భగవాన్ చెప్పారు కదా. ఇంకా దాంట్లో డోకా ఏంటి? ఎనీ డౌట్? నాన్నగారు అనేవారు సత్సంగంలో, ఎవరన్నా వెళ్ళి నాన్నగారండి మాకు ఎవరు ఇంకెవరన్నా పంపి చెప్పిస్తారా నాన్నగారు అన్నారు ఒకసారి. అంటే నాన్నగారు అన్నారు, చిన్న లక్ష్మి వివేకానందుడులా ఖండించేస్తానా మిమ్మల్ని అనేవారండి. దానికి నాకేం గర్వం అనిపించారు కదా, ఇంత చిన్న లక్ష్మిని, చిన్న లక్ష్మిని నేను, నాన్నగారు ఈ మాట అన్నారంటే ఆయన మనసులో ప్రేమ, ఆ ప్రేమ వల్ల అలా అన్నారు. అది ఇప్పుడు ఎలాంటి భ్రమర కీటక న్యాయం అని చెప్పేవారు ఉష, ఒక కీటకం బూట్లో ఉంటుందమ్మా, ఆ భ్రమర ఏం చేస్తుంది, తిరిగి తిరిగి వచ్చే కీటకాన్ని కుట్టటమే దాని పని పాపం, ఇంక రెండో పని లేదు. మనం కూడా ఉన్నాం, సాధన చేసుకుంటా, స్మరణ చేసుకుంటా, ఇలా సత్పురుషులతో సాన్నిధ్యం చేసుకుంటే మనం ఉన్నాం. ఈ మనసు అనే కీటకం ఏం చేస్తుంది? గుర్తిస్తుంది వచ్చి మనల్ని. ఆ మనసు అనే కీటకం చేత గుర్తింపు పడుకోకుండా మనం ఈశ్వరుడి యొక్క స్మరణతో ఉంటే ఆయనే మన చుట్టూరు తీరుతారు. షా నాన్నగారు ఎలా అయితే మనందరినీ పేరు పిలిచి ఎలా మారు మనసు పొందింపు చేశారో, అలాగా మనల్ని కూడా త్వరలో ఉన్న తేలిగా ఎలా అయితే కీటకం భ్రమర కీటక న్యాయంగా మారిపోయింది అది, స్మరించి 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 ఆ భ్రమరం కీటకంగా మారిపోయింది. అలాగే భ్రమరమే కీటకంగా మారగలేంది. మనం తత్వంగా మారటం నిజంగా సాధన చేస్తే అసాధ్యమా?
కాదు.
అది తర్వాత గొంగలి పురుగుని చూస్తాం మనం. అబ్బాబ్బాబ్బా ఎంత కారంగా ఉంది, వచ్చేస్తుందేమో దగ్గరకు వచ్చేసి ఎక్కేస్తుందేమో అని పొల్ల ముక్క దాన్ని తోసేసి దాన్ని చీల్చి ఎండాడేస్తాం పాపం. అదే గొంగలి పురుగు సీతాకోక చీలకగా మారాక దాన్ని తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టుకుంటాం, అంతే కదమ్మా? అలాగే ఇప్పుడు మనం మనసు అంటే కీర్తనం, మనసు అంటే తట్టుకోలేం, అజ్ఞానం. మనసు అంటే అజ్ఞానం, అజ్ఞానం వచ్చేసి అజ్ఞానాన్ని ఎవరు తట్టుకుంటారు? ఉషా ఎవరు తట్టుకోలేరు. ఒక అరగంట అజ్ఞానం ఉన్నాడు కూర్చున్నామంటే ఇంకా బాబోయ్ ఇంకా అసలు ఇంకా తట్టుకోలేమంటాం, లేచి వచ్చేస్తాం. కానీ అలాంటి అజ్ఞానాలు ఎన్నింటిని మన గురువు తట్టుకున్నాడో, తనతో మోసాడో తన మీద, అందరికీ మనకి ఆత్మాభివృద్ధికి ఎలా సాయం చేస్తున్నారో ఈరోజు మనం చూస్తున్నాం.
అవునండి, అవును అవును అవును. అంటే ఇంట్లో ఒక అసలు ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి సరిగ్గా పడదు, అలాంటిది వేల మందిని.
విష్ణు ఏది ఇష్టం? మర్చిపోతానమ్మా, అంతకు మించి ఏం లేదు. వెంకటేశ్వర స్వామికి తిరుపతి లడ్డు, అప్పాలు ఇష్టం, నైవేద్యం పెడతారు. శివుడికి ఏమి ఇష్టం? మారేడు దళాలు, ఆకులు, పాలు ఆయనకి అభిషేకం చేస్తారు. మన గురుదేవుడు కావని, అరుణాచలేశ్వరుడు కావని ఏమిష్టం? ఏది ఇష్టం వీళ్ళకి ప్రసాదంగా? అహంకారం,
అహంకారం,
అహంకారం తినేసేవాళ్ళు. అరుణాచల అంటే నీలో ఏ ఇగో అయితే నీ బ్రెయిన్ లోకి వచ్చి బయట ప్రపంచం మీద పనిచేస్తాందా, ఇగోని మింగేస్తారమ్మా ఉష. అది కష్టంగా మింగరు, ఇష్టంగా మింగరు. ఈ అహంకారాలని మింగడానికే ఈ స్వరూపాలు అన్నీ వచ్చినాయి అమ్మ. అసలు ఉంది అని చెప్తారు, అహంకారం ఉంది అని చెప్తారు. ఆ ఉన్నాక దాన్ని ఎలా బాగు చేసుకోవాలో చెప్తారు. ఎలా చెప్పి మనకి తెలియకుండా అహంకారాన్ని
మింగేస్తారు.
మనం ఏమవుతున్నాం అప్పుడు? మాకు ఆనందం అనిపించింది, మాకేమో మెరుపులాగా అనిపించింది, మాకు అని మనం అనుకుంటాం కదా. ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్లు ఏంటంటే ఆ అహంకారాన్ని ఆ గురువు మింగేయటం వల్ల మనకు వచ్చిన శాంతి నుంచి వచ్చిన అనుభవం ఇది. మన గ్రీష్మ చెప్తాను కదా, కారులో వెళ్తా ఉంటే ఒక్క క్షణం మెరుపులాగా నాకు అనిపించింది అని. అది ఇప్పుడు అలాంటిదమ్మా అనుగ్రహం. అనుగ్రహానికి ఇంకొక ఉదాహరణ చెప్తాను. పిచ్చుకులు ఇప్పుడు మహాయోగంలో నేను చదివానని చెప్పాను కదా, నాన్నగారు ఇచ్చిన బుక్ లో పిచ్చుకులు సముద్ర పొడ్డున గుడ్లు పెట్టుకున్నాయంటమ్మా. పెట్టుకుంటే ఆ సముద్రం అలలు వస్తాయి కదా, ఆ అలలు ఏం చేసినాయి, గుడ్లని సముద్రంలోకి లాక్కెళ్ళిపోయింది. లాక్కెళ్ళిపోతే ఈ పిచ్చుకులు ఏం చేసినాయి, మా మేము పిల్లల్ని ఇక్కడ పెట్టుకుంటే నువ్వు లాక్కెళ్ళిపోతావా, నిన్ను మేము ఇంగేస్తామని చెప్పి ఏం చేసినాయి, ఆ ముక్కు కొసలతో ఆ నీరు తేవటం, ఇక్కడ ఇసుకలో పోయటం, ఇలాగా సంవత్సరాలు చేస్తున్నాయి పిచ్చుకులు. ఆ దారిలో మహాత్ముడు వెళ్తా వెళ్తా కరుణ కల మహాత్ముడు, ప్రేమ కల మహాత్ముడు, దైవం తానై ఉన్న మహాత్ముడు ఆ దారిని ప్రయాణం చేస్తా చూశాడు ఈ పిచ్చుకల్ని. ఏం చేస్తున్నాయి అని చూస్తే సముద్రంలోంచి తీసుకురావటం, బయట పోయటం చూశాడు. ఆయన చూసి ఏంటమ్మా ఏం చేస్తున్నారు అని అడిగాడు. అడిగితే సముద్రుడు మా గుడ్లు మింగేశాడు నాన్నగారు, అందుకని మేము సముద్రాన్ని తోడేస్తున్నాము అని చెప్పింది. అంటే అప్పుడు ఇక ప్రేమతో కరుణతో గుడ్లు తెచ్చి వీళ్ళ చేతికి ఆ మహాత్ముడు అంత చెప్పేశాడు. అలాగే మనం చిన్న చిన్న సాధనలో ఆయన స్మరించటం, అంతకీ దిగొచ్చి 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 చెప్పేవారు, నన్ను స్మరించు, నా గురించి ఆలోచించు, నా గురించే మాట్లాడు, నా గురించే నువ్వు చెయ్యి, నీకు ఇష్టం లేదు నీ అత్తగారిని చూడటం, నా కోసం చూడు అనేవారమ్మా.
అవునండి,
ఎవరన్నా వస్తే
ఏదైనా మనకి
సబ్జెక్ట్ అంటే అనుగ్రహం అంటే గుమ్మరిం చేశారు ఉష. ఇవాళ ఒక్కసారి చేసుకుంటా ఉంటే సముద్రంలో ఆ సుఖ సముద్రంలో శాంతి సముద్రంలో మునిగిపోతున్నావేమో అనిపిస్తుంది. ఇది చదివాక నేను జున్నూరు వెళ్ళానమ్మా, ఈ మహాయోగం చదివాక జున్నూరు వెళ్ళాను. వెళ్తే అరుగు మీద ఉన్నారు నాన్నగారు, ఏం చదువుతున్నావమ్మా నువ్వు చిన్నలక్ష్మి అన్నారు. అంటే మహాయోగం చదువుతున్నావు నాన్నగారు. ఏంటి మహాయోగం చదువుతున్నావా నువ్వు, అర్థమవుతుందా నీకు అన్నారు. అసలు ఒకటి అంటే భగవంతుడి దగ్గర ఆశ్చర్యపోవడానికంటూ ఏమీ లేదు, మనిషి దగ్గర ఆశ్చర్యపోవడానికి చాలా ఉన్నాయమ్మా. ఇప్పుడే ఒకలా ఉంటాడు ఇంకొకలా ఉంటాడు, ఎందుకంటే ఆడు జీవుడు కదమ్మా. జీవ లక్షణాలు అర్థమవుతుందండి. ఎప్పుడు కూడా నాన్నగారు సబ్జెక్ట్ కానీ మాట కానీ విననట్టు ఉండేది కాదు నాకు. ఎప్పుడో విన్నాను ఇది, ఎప్పుడో ఇది విన్నాను నేను, అనిపించేది నాకు. సబ్జెక్ట్ కొత్తగా అనిపించేది కాదు, కానీ ఆ నాన్నగారి నోటి నుంచి వినాలి అన్న ఆ కోరిక ఉవిళ్ళూరిపోయేదమ్మా. పొంగిపోయేవాళ్ళం, సముద్రం ఎలా పొంగిపోతుందో సహస్రారం ముంచేస్తుంది అనేవారు నాన్నగారు. అలా సహస్రారానికి నాన్నగారు సబ్జెక్ట్ ముంచేస్తుంది. తర్వాత మనసు అనేది లేదు, ఉందా మనసు? ఉందా, ఎవరన్నా చూసారా దాన్ని? మనసు అనేది లేదు కానీ పోదు. ఉషా
వింటున్నాను, వింటాను అంటే అంటే చెప్పండి.
ఆ మనసు అనేది లేదు కానీ పోదు.
అవును.
తర్వాత లేదు పోదు, ఆలోచించండి. మనసు అనేది ఉందా? భగవాన్ అన్నారు ఓసారి, ఒకడు వచ్చి అన్నాడు భగవాన్ నాకు మనశ్శాంతి లేదు, భగవాన్ నాకు మనశ్శాంతి లేదు. ఇదే గోళ వచ్చి కూర్చున్నప్పటి నుంచి ఇదే గోళ. అప్పుడు భగవాన్ అన్నారు చేయి చేశారు, రెండు చేతులు చాసి నీ అశాంతిని నా చేతుల్లో పెట్టే అన్నారు. అంటే పాపము అన్నారు నీ చేతితో నువ్వు పెట్టినట్టు కూడా చెయ్యి అన్నారు భగవాన్. అప్పుడు రెండు చేతులు తీసి భగవాన్ చేతులు పెట్టాడు. ఆడెంత ధన్యుడు నిజంగా. అప్పుడు భగవాన్ అన్నారు నువ్వు ఏది లే మనశ్శాంతి లేదంటున్నావు కదా, అది నాకు ఇచ్చేసావు, ఇంక నువ్వు శాంతిగా ఉండు, శాంతిగా బతుకు. అలాగే మనసుకి విచారం చేయండి, ఒప్పుకుంటే టైం ఉంటే ఒక 5 నిమిషాలు సాధన దానికి ఉపయోగించుకుందాం. అసలు అది ఉందా, ఎలా ఉంది, ఏం చేస్తాను, ఎక్కడుంది, ఎక్కడి నుంచి నన్ను ఎటువైపు తీసుకెళ్తాను, శ్రేయస్సు వైపా ప్రేయస్సు వైపా, నా గురువు వైపు నన్ను నడిపిస్తాందా లేదా చూసుకుంటామండి. చూసుకుంటా ఉండాలి మనం. చంటి పిల్లోడిని గదిలో పడుకో పెడతామమ్మా, పిల్లోడిని తల్లి ఏం చేస్తుంది 5 నిమిషాలకు ఒకసారి తొంగి చూస్తుంది ఆ పిల్లోడిని, చూస్తాను పనిలో తాను వెళ్ళిపోతుంది. అలాగే మనం కూడా లోపలికి తొంగి చూద్దాం, లోపలికి తొంగి చూద్దాం. భౌతికంగా మనకి ఏ పనులు అయితే ఉన్నాయో అవి చక్క పెట్టుకుందాం. మళ్ళీ ఒకసారి హోయ్ ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు ప్రశ్నించమంటున్నారమ్మా, విచారణ. విచారణ ఎంత సూక్ష్మంగా ఉంది, విచారణ శరణాగతి. నువ్వు విచారణ చేయలేకపోయావు అనుకో, ఇంకా ఏ జరిగినా ఎవ్రీథింగ్ ఈజ్ యువర్స్, అంతా నీదే. అలా అనుకుంటే అలా అనుకో, లేకపోతే నథింగ్ ఈజ్ మైన్, ఏది నాది కాదు. రెండు, తర్వాత మనసును పరిశీలించుకోవటం. మన మనసునే పక్కోళ్ళ మనసులు ఎంతసేపు చూస్తాం ఉషా?
అవునండి అవును. అవును,
ఎన్ని సంవత్సరాలు చూస్తాం? నాన్నగారు అంటారు మీరు ఇప్పుడు ఎన్ని బకెట్లు కాఫీ తాగారో మీకు ఏమన్నా గుర్తుందా, ఎన్ని బస్తాలు?
అవును,
తిన్న అన్నం అంతా ఎవరు ఖర్చు పెడుతున్నారు, తాగిన కాఫీ అంతా ఎవరికి ఖర్చు పెడుతున్నారు?
కరెక్ట్ అండి.
ఏమా మారాలి అంటే, మారాలి అంటే అందరూ మన భక్తులంతా ఉన్నతమైన సాధనలో ఉన్నతమైన స్థితిలోనే నాన్నగారు నిలబెట్టారమ్మా. కానీ చెప్పుకోవటం వారికి వచ్చేప్పటికి ఇది చెప్పిస్తున్నారు కాబట్టి చెప్తున్నాను నాన్న, నా గురించే. లక్ష్మికే లక్ష్మికే అనుకోండి మీరంతా, మీకు అనుకోవద్దు.
అయ్యో అదేంటి, అందరికీ వర్తిస్తుంది.
సమానం అంటే విష్ణుతో సమానం. నిన్ను బాధ పెట్టే తలంపు రానంతసేపు, భగవంతుడి వైపు నిన్ను ప్రయాణింపు చేసే తలంపు వచ్చినంతసేపు నువ్వు దాని గురించి బాధపడక్కర్లేదు. ఎప్పుడైతే ఆ తలంపు నిన్ను బంధిస్తుందో, ఆ తలంపు నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావో, అప్పుడు నువ్వు విచారం చెయ్యి, నా శరణాగత్యందు ఏదో ఒకటి చెయ్యి, చేసి ఆ బంధాలను తెంపుకో. లేకపోతే ఎప్పుడు జైల్లోనే ఉండిపోతావు నువ్వు.
అవును,
తెంపుకోవాలి బంధాలను. తెంపుకుని ఏ బంధం? కుటుంబానికి సంబంధించింది, పిల్లలకి సంబంధించింది కాదు, నీ అహంకారం అనే బంధాల నుంచి తెంపుకుని విడిపడాలి. విడిపడి లోపల ఏ వస్తువు అయితే మన కోసం ఎదురు చూస్తుందో, దీన్ని మనం లోపలికి నడుతున్నాం కదా, విచారంతో శరణాగతితో సాన్నిధ్యంతో నడుతున్నాం కదా, ఆ లోపల అందుకోవడానికి ఆయన రెడీగా ఉన్నాడు, అందుకుంటున్నాడు. మనల్ని ప్యూరిఫై చేస్తున్నాడు, ఫిల్టర్ లాగా. వాషింగ్ మిషన్ లో బట్టలు వేస్తాం మనం, చేసి స్విచ్ ఆన్ చేస్తాం అంతే. ఆత్మ అంతా అదే నీళ్ళు తీసుకుంటుంది, అదే నీళ్లు వదిలేస్తుంది, అన్ని అదే చేస్తుంది. మనకి పని లేదు వాషింగ్ మిషన్ తో. వినిపిస్తానమ్మా?
వినిపిస్తుంది.
ఇంకా నీళ్ళు అదే తీసుకుంటుంది, నీళ్ళు అదే తీసేస్తుంది, పిండేస్తుంది, చెత్త అంతా దుమ్మంతా తీసేస్తుంది, ఫ్రెష్ బట్టలు మనకి బయటకు పెట్టి. మనసు అలవాటు చేసాము అంటే లోచూపు ఒక్కటి అలవాటు, ఆ లోచూపు వల్ల మనకి పరమశాంతి, పరమశాంతి. ఈ జీవితం దేనికి వచ్చిందో, ఈ దేహంలోకి మనం ఎందుకు వచ్చామో, ఆ పని ఈశ్వరుడి కృప వల్ల, అనుగ్రహం వల్ల పూర్తవుతుంది. ఆత్మని తప్పించి అనాత్మ గురించి ఆలోచన మన మనసులోకి రాకూడదు అసలు. అనాత్మ అనేది మన లోపల ఉండకూడదు. హలో,
వినిపిస్తుంది.
అహం ఏంటమ్మా? విషయం అని చెప్పుకున్నాం, ఏదో అహంకారం చూసి పొంగిపోతుంది మనం. అబ్బబ్బా నేను చాలా బాగా చెప్పాను, నేను చాలా బాగా సెలక్షన్, నాకు నేను చాలా బాగుంటాను, నేను చాలా బాగా అన్నదానం చేస్తాను, మా ఇంటికి మహాత్ములు వస్తారు, ఇళ్ళు వస్తారు, ఇదంతా కూడా దేని నుంచి వస్తుంది? అహంకారం నుంచే. అహంకారం ఎలా అంటే, ఇటు అహంకారం నాన్నగారు ఎవరు, ఇటు గంతేయమంటే ఇటు గంతేస్తున్నా అంట, అటు ఇవే ఒకసారి గంతంటే అటు వేస్తున్నా అంట. దేంట్లో బందీలు అయిపోయాం మనం, అహంకారానికి బందీ అయిపోయాం. అందుకని వేడుకుందాం అమ్మా, వేడుకుందాం, స్మరిద్దాం. ఒక ఏనుగు పిల్లోడు స్వీట్ పట్టుకుని ఏనుగు చూపించాడంట, మో పండు చూపిస్తే ఆ పిల్లోడు పరిగెత్తేసాడంట, ఇది ఏమన్నా చేస్తుందేమో అని. ఆ పండు కోసమే ఆ పిల్లోడిని ఏనుగు కూడా వెంబడి చేసిందంట. అలాగే మనం స్మరణ చేస్తూ ఉంటే, స్మరణ చేస్తూ ఉంటే ఆ ఈశ్వరుడు మన వెనకాల వచ్చేస్తాడు. ఉషా,
అవునండి, అవును.
వేటగాడు ఆ క్రూరమైన పులిని ఎలా అయితే వేటాడేస్తాడో, ఈశ్వరుడు తనల్ని స్మరించే వాళ్ళని అలా వేటాడి వేటాడి పట్టుకుని తన స్వరూపం ఇచ్చేస్తాడు. అలా ఇచ్చేసేప్పటికి లక్ష్మి ఏదంటే కనిపిస్తూ ఎత్తుకుంటాం మనల్ని మనం. అహం విషయం. తర్వాత వేదాలు వచ్చినాయి అమ్మా, భగవద్గీత వచ్చింది, మహాభారతం వచ్చింది, పురాణాలు వచ్చినాయి, ఎన్నో వేదాలు వచ్చినాయి, మనకు తెలియని ఎన్నో. కానీ మనకి తెలియబడింది ఒకటే, అదేంటంటే ఒక 5 అక్షరాల్లో పెట్టి నాన్నగారు మనకి ఇలా కుమ్మరించేశారమ్మా తల మేంచి, నేను ఎవరు.
అవునండి, అవును,
నేను ఎవరు అంతే. అహంకారాన్ని అలా చూస్తా, నీ లోపల తలంపులు వస్తా ఉంటాయి, చూస్తా ఉండాలి, చూస్తా ఉందాం. నాన్నగారు నడిచి చూపించేవారు, ఒక కాలు తీసి ఒక కాలు వేసేవారు, ఆ కాలు తీసి మళ్ళీ కాలు వేసేవారు. ఏంటంటే ఈ తలంపుకి ఆ తలంపుకి మధ్య ఖాళీ ఉంటుంది, అడుక్కి అడుక్కి మచ్చా. అలాగే నువ్వు తలంపుల్ని ఒకసారి చూడండి, చూద్దాంక సేపు ఒక రెండు నిమిషాలు తలంపులు వస్తా ఉంటాయి. ఒక తలంపు అయ్యాక ఇంకో తలంపు వస్తుంది. ఆ తలంపులు రెండింటి మధ్య ఖాళీ అయితే అనుగ్రహం అని చెప్పారు ఉష.
అవును,
ఆలోచనల మధ్య ఖాళీ అనుగ్రహం. అనుగారు నడవటం ఊహించుకోండి, ఖాళీ ఊహించుకోండి, తలుచుకోండి, ఊహించుకోవద్దు. ఊహలు మళ్ళీ బాధలు తెస్తాయమ్మా,
ఊహించుకోవద్దు.
ప్రాక్టికల్ ఇన్నాళ్ళు ఆలోచించాం, ఇన్నాళ్ళు తిన్నాం తినొద్దంటలేదు, కానీ తిన్న వస్తువుకి విలువ చేకూర్చుకుందాం. ఈ జీవితానికి ఒక విలువ
తెచ్చుకుందాం.
గురువుని అనుగ్రహాన్ని వెంటాడి నేర్చుకోమంటున్నారు. నేర్చుకోవాలంటే ముందు అనుకోవడాలు మానేయమంటున్నారు ఉష. అనుకోవడాలు ఎక్కువ చెప్పేవారు నాన్నగారి మాట, అనుకోవడాలు మానేయండి. తర్వాత ఈశ్వరుడు ఈ పంచభూతాలతో ఈ శరీరాన్ని చేసి పంపించాడు కదమ్మా.
అవును,
అగ్ని నీరు పంచభూతాలతో శరీరాన్ని పంపించాడు. మళ్ళీ ఏం చేస్తాడు, ఈ పంచభూతాలని పంచభూతాల్లో కలిపేసుకుంటాడు. ఇవ్వాలి కదా, మీ ఇంటికి వచ్చి నేను ఫోన్ చేశాను ఇంకో విషయం, నాలుగు రోజులు నాకు అనిపిస్తుంది కదా, అయ్యో తన ఇంట్లో నేను నాలుగు రోజులు ఫోన్ చేశాను, ఒక పూట మన ఇంటికి టిఫిన్ కన్నా పిలుద్దాం
అని
అంటాం.
అవును,
అలాగే ఈశ్వరుడు మనకి పంచభూతాలతో చేసి దేహాన్ని పంపించాడమ్మా. అనుగ్రహం అంటే ఇలా ఉంటుంది, ప్రేమ అంటే ఇలా ఉంటుంది, ఈశ్వరుడు అంటే ఇలా ఉంటాడు. నువ్వు అనుభవంలోకి తెచ్చుకో ఆ పరమ శాంతిని, ఇప్పుడే ఇక్కడే పొందు. నీకు జన్మరాహిత్యం దొరికేస్తుంది. రంగుల రాట్నంలో ఉన్నాం ఇప్పుడు మనం అందరం, గీకుని తిరిగేస్తున్నాం, తిప్పే తిప్పున్నావు రంగుల రాట్నంలో. ఆగట్లేదు ఉష, జన్మ పరంలో కొట్టుకుని రంగుల రాట్నంలో తిరుగుతున్నాం. ఆపే శక్తి ఎవరికి? ఒక గురువుకు మాత్రమే ఉంది. ఆయన కింద నుంచి ఒక్కసారి ఆ కర్ర పెట్టి ఆ రంగుల రాట్నాన్ని ఆపాడంటే ఆ జన్మ పరంపర నుంచి మనం విడిపడిపోతాం అమ్మ. తర్వాత ఎక్కువసార్లు నాన్నగారు చెప్పారు, జన్మ వచ్చిందమ్మా, జన్మ నుంచి ఏం చేస్తున్నాం మనం? జన్మ నుంచి కర్మ చేస్తున్నాం. జన్మ వచ్చింది కాబట్టి ఏదో కర్మ చెయ్యాలి కాబట్టి కర్మ చేస్తున్నాం. కొన్ని కర్మ చేసి ఊరుకుంటున్నామా? ప్రతిఫలాన్ని కోరుతున్నాం, ఫలాన్ని కోరుకుంటున్నాం, ఆ కర్మకు తగ్గ ఫలాన్ని కోరుకుంటున్నాం. ఆ ఫలితం ఏం చేస్తుంది? మళ్ళీ జన్మ తీసుకొచ్చేస్తుంది. జన్మ కర్మ, కర్మ తర్వాత ఫలితం, ఫలితం నుంచి మళ్ళీ జన్మ. ఈ జన్మ పరంపర నుంచి ఎవరు తప్పించగలరు అంటే గురువు ఒక్కడే తప్పించగలడు. అందుకని గురువుని ఆశ్రయిద్దాం, గురువుని ఆశ్రయిద్దాం. కోరుకునేది ఏదన్నా ఉంటే, ఇప్పుడు నాకు 59వ సంవత్సరం ఉష, వచ్చే సంవత్సరం 60 వచ్చేస్తా. ఇంకా 60 వచ్చాక పెద్ద కదమ్మా, ఆ గురువుని వేడుకుందాం, ప్రార్థిద్దాం, స్మరిద్దాం. నీ సంసారం నువ్వు సక్రమంగా నడుక్కో, దానికి అడ్డలేదు. నీ సాధనకి నీ సంసారం అడ్డలేదు. నాన్నగారు ఎక్కువ చెప్పేవారు, సంసారం వచ్చి నిన్ను పట్టుకుంటుందా, నువ్వే సంసారాన్ని పట్టుకుంటున్నావా?
అవును,
మనమే సంసారాన్ని పట్టుకుంటాం, అదొచ్చి మనల్ని పట్టుకోవట్లేదు,
పట్టుకోలేదు. అవునండి, అవునండి.
తర్వాత భక్తి గురించి చెప్పుకుంటే మురుగనార భక్తి, తర్వాత ఇది ఒక్కటి చెప్తాను ఉష. ఆశ, జీవుడి యొక్క ఆశ ఎలా ఉంటుందో చెప్పారు భగవాన్. చెప్పారు ఏమని చెప్పారంటే, మనిషి ఆశ అనేది ఎలా ఉంటుందంటే, 90 ఏళ్ళు బతికినా, 100 ఏళ్ళు బతికినా, ఇంకా కొంచెం డబ్బులు ఉంటే బాగుండు, ఇంకా మంచి వాళ్ళు నాకు కోళ్ళుగా వస్తే బాగుండు, ఇంకా మంచి వాళ్ళు నాకు అల్లుడుగా వస్తే బాగుండు అనిపిస్తుంది అండి. ఎందుకంటే అది మనసు జీవుడు, అది జీవచేష్టడయ్యి జీవుడు. అది సర్కస్ జరుగుతుందంట, సర్కస్ లో 2 గాడిదలు పనిచేసాయంట, పనిచేస్తే తీగల మీద పిల్లలు నడుస్తున్నారు గౌన్లు వేసుకుని నడుస్తూ ఉంటే, అందులో సర్కస్ లో పిల్లలు ఎంతో అందరూ ఉంటారు కదా, నడుస్తూ ఉంటే ఆ యజమాని అంట, ఇదిగో సరిగ్గా నడవకుండా మీరు కింద పడ్డారంటే ఆ గాడిదకి ఇచ్చి పెళ్లి చేసేస్తాను అన్నాడు. అంటే ఈ గాడిదలకి రెండింటికి ఒక సమయం వచ్చింది, తప్పించుకుని పారిపోయే సమయం. ఇంత మోత మోస్తున్నా పారిపోదాం అందంట ఒక గాడిది. ఇంకో గాడిది అందంట నువ్వు పారిపోతే పారిపో, నువ్వు వినలేదా మొన్న సర్కస్ యజమాని చెప్తున్నాడు తీగ మీద నుంచి పిల్ల పడిపోతే నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్తున్నాడు, అది ఎప్పుడోకప్పుడు పడిపోకపోతుందా, దాన్ని ఇచ్చి నాకు పెళ్లి చేయకపోతారా. మనిషి ఆశ కూడా అలాగే ఉంటుంది అన్నారమ్మ. తర్వాత పరమ భక్తి పరమ శరణాగతి ఎలా ఉంటుందంటే, మురుగనాథ్ తల్లి ఆర్ద్రిక వచ్చింది, ప్రతి సంవత్సరం మురుగనాథ్ పెట్టేవారు, పెడితే ఆ రోజు ఇద్దరు బ్రాహ్మలు దొరికారు ఆయనకి భోజనం పెట్టడానికి, మూడో వ్యక్తి కోసం వెతుక్కుంటున్నారు. ఆయన వెతుక్కుంటుంటే రమణ భగవాను మహాత్ముడు అనుగ్రహ ప్రదాత ఆయన్ని ఏమని పిలుస్తాం అరుణ ఉష, ఆయన ఏమనుకోకూడదాం అసలు మనం స్మరిస్తాము, ఆయన అర్హత ఇచ్చి ఇలా చెప్పించుకుంటున్నాడు కాబట్టి చెప్పడం కాదని, అసలు అర్హత కూడా జీవుడికి లేదమ్మా, దేవుడైతేనే ఉంది, దేవుడి గురించి చెప్పుకోనంది అంటే అప్పుడు గుండెల మీద చెయ్యేసి మీరు మూడో వ్యక్తి కోసం వెతుకుతున్నారు, ఇదిగో నేనున్నా రండి అని తీసుకెళ్ళి వాళ్ళిద్దరితో పాటు కూర్చుని ఆప్రికం భోజనం చేశారమ్మా భగవాన్. అసలు ఇంత కరుణ ఇంత ప్రేమ ఆయన చూపిస్తే ఇంత కరుణ ఆయన చూపించాడు. అలాగే మనం కూడా ఈశ్వరుడు పట్ల గురువు పట్ల మనకి ఎంత ప్రేమ చూపించగలిగితే అంత ప్రేమ చూపించాలమ్మా, మనకి ఎంత ఇష్టం ఉంటే అంత ఇష్టం చెప్పుకోవాలి. గ్రీష్మ ఉష చెప్పమన్నప్పుడు ఒకసారి అనిపించింది, అంత బాగా చెప్తున్నారు కదా అందరూ, పార్వతమ్మ గారు ఉష గ్రీష్మ వీళ్ళందరూ మోహన అంతా బాగా చెప్తున్నారు కదా మనం ఎందుకులే అనిపించింది ఒక్క క్షణం, ఎందుకంటే జీవ లక్షణం కదమ్మా అనిపించింది. అనిపిస్తే వెంటనే భగవాన్ పాట గుర్తొచ్చింది ఏమనంటే, సత్యం శివం అనే ఈ భగవంతుని తత్వములో సిగ్గిల్లు సంగతే ముందిలే, భగవాన్ సిగ్గిల్లు సంగతే ముందిలే. సిగ్గుపట్టడానికి దేవుడి దగ్గర ఏముంది ఉష?
అవునండి అవును అవును,
అంతర్ముఖమైన మనసు ఏమవుతుందంట ఉష? విశ్రాంతి పొందుతుందంటమ్మా, విశ్రాంతి వస్తుంది కదా, కాఫీ తాగుతాం, టిఫిన్ తింటాం, ఏమా పాప్కార్న్ తింటాం, అన్ని చేస్తాం. అలాగే నువ్వు నీ మనసుని ఈ బహిర్ముఖమైన మనసుని కొద్దిగా లో చూపు, కొద్దిగా పంపడానికి ఎక్కువ కూడా అక్కర్లేదు, మనసు పిచ్చిదమ్మా ఏం చెప్తే అది వింటుంది పాపం, లోపలికి వెళ్ళమ్మా కాసేపు అంటే పోనీ ప్రయత్నపూర్వకంగా ఇష్టంగా నాన్నగారి రూపం చూపించో భగవాన్ రూపం చూపించో నాన్నగారి మాట ద్వారానో దాన్ని కొద్దిగా అంతర్ముఖం చేస్తే అక్కడ ఏం చేస్తుంది అది, విశ్రాంతి ఉంటుందమ్మా. దానికి విశ్రాంతి ఏంటి మనసుకి, అందుకే లోపల విశ్రాంతి ఉంటుంది. లోపలికి మునిగే కొద్ది ఏమో మనల్ని మనం కోల్పోతాం, లోపలికి మునిగే కొద్ది మనల్ని మనం కోల్పోతాం అమ్మా. ఏ నిన్ను నువ్వు కోల్పోతావు, ఆ అగాధంలో నీకు ఆధారంగా ఎవరుంటారు, మన ప్రాణ ప్రయాణ సమయంలో ఎవరు తోడుగా ఉన్నారు, బాంధువు మామ దగ్గర నుంచి సావిత్రి మామ దగ్గర నుంచి అమ్మ దాకా నా దాకా ఎవరు తోడొచ్చారు ఉష, ఆడే ఈశ్వరుడమ్మా, జన్మ తీసుకొచ్చింది ఆయన, పోషించింది ఆయన, ఆయన గురించి తెలియజెప్పింది ఆయన, ప్రాణ ప్రయాణ సమయంలో కూడా తోడు నీడగా ఉండి మనల్ని ఏ స్థితి అయితే ముక్త స్థితి ఉందో దాని దగ్గరికి తీసుకెళ్ళడానికి ప్రయాణం
చేస్తాం.
అది ఆధారంగా ఉండే పట్టుకుంటే అది ఎడతెగని అహం స్ఫురణ అమ్మా, అది మన మందేమో అహం వృత్తి, అహం ఏం చేస్తుంది వృత్తి చేస్తుంది, కానీ మనం చేరుకోవాల్సింది అహం స్ఫురణ దగ్గరికి, స్ఫురణ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ షుడ్ బి రివీల్డ్ బై అవేర్నెస్.
మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో ఉంచారు దయచేసి.
అవునండి.
తర్వాత ఓ రోజు నాన్నగారు ఏం చెప్తున్నారు, బుద్ధుడు చెట్టు కింద కూర్చుని జ్ఞానం గురించి చెప్తున్నాడంటమ్మా. నాన్నగారు ఇంక ఎక్కడ నుంచున్నా కూర్చున్నా ఎప్పుడు సబ్జెక్టే కదా ఉషా, రెండో మాట ఏదైంది, రెండో పని ఏది, జ్ఞాని భూమి మీద కూర్చుని ఏ పనో అయినా పని పూర్తి చేసుకుంటారమ్మా. కూర్చునుంటే శిష్యుడు అన్నా అంట, మీరు ఇలా చెట్టు కింద కూర్చునే బదులు ఊళ్ళోకి వెళ్ళి కొంచెం జ్ఞానం గురించి చెప్పొచ్చు కదా అన్నాడంటమ్మ. అంటే బుద్ధుడు ఆ ప్రశ్నకు ఎంతో పరమశాంతంగా ఏమన్నాడంటే, సరే చెప్తాను నువ్వు వెళ్ళి అడిగిరా, ఎవరికి జ్ఞానం కావాలని ఉందో అడిగిరా అని చెప్పాడంటమ్మ. సరే ఈ శిష్యుడు ఆ ఊరంతా తిరిగి ఎవరెవరికి ఏమేం కావాలని అడిగొచ్చాడంట. అందరూ మాకు పిల్లలు కావాలని, మాకు కూతురు పెళ్లి అవ్వాలని, లేకపోతే తిండి శుభ్రంగా తినాలని ఈ కోరికలన్నీ కోరుకుంటున్నారు బుద్ధ భగవాన్, ఎవరు జ్ఞానం కావాలి అని అడగట్లేదు అని చెప్పాడు. అప్పుడు బుద్ధుడు అంట, జ్ఞానం గురించి తెలియని వారికి నేను జ్ఞానం గురించి చెప్తే ఏమా
అంటీ అంటీ
అలాగా ఇనుప గొలుసులు తెంచుకోగలం, ఇనుప గొలుసులు కావాలంటే తెంపేసుకోగలం, కానీ ఈ కోరికలు అనే బంధాలను మాత్రం ఈ కుటుంబానికి మమకారానికి సంబంధించిన కోరికల దగ్గర తెంపుకోవటం మాత్రం మన చేతుల్లో లేదమ్మా, అది గురువు తెంపవలసింది. మనం తెంపుకోలేం అది, అన్ని అవన్నీ కూడా గురువు తెంపవలసిందే, అనుగ్రహం తెంపవలసిందే. వివేకానంద స్వామి అనేవాడు ఏంటమ్మా, ఈ ఈ చక్రంలో ఈ రంగుల రాట్నం చక్రంలో ఎప్పుడు ఇరుక్కున్నామో ఎలా ఇరుక్కున్నామో మాకు తెలీదు. మనకు తెలుసా పూర్వజన్మలో ఏ కర్మ చేశామో ఏంటో తెలుసా? అంటే ఇప్పుడు నడిచే జీవితాన్ని బట్టి ఈడ ఎలాంటి జీవితం గడిపొచ్చాడో మనం చెప్పొచ్చమ్మా. ఇప్పుడు ఇప్పుడు నడిచే జీవితం చూసుకుంటే వచ్చే భర్త ఏంటో మనం తెలుసుకోవచ్చు. ఎలా ఇరుక్కున్నావో ఎందుకు ఇరుక్కున్నావో తెలియదు, కానీ బయటపడే మార్గం మాత్రం చెప్పింది అన్నాడు.
అవును,
బయటపడే మార్గం మాత్రం చెప్పింది. ఏంటి ఆ మార్గం ఉషా? మన తలంపుల ఊరేగింపు ఆగిపోవాలమ్మా, తలంపుల ఊరేగింపు ఆగిపోవాలి, అణిగిపోవాలి తలంపు లేని స్థితికి. అంటే ఈశ్వరుడి తలంపు తప్ప రెండవ తలంపు రాని స్థితికి జీవుడు ఎదగాలి. ఎదిగినప్పుడు ఆడికి అసలు వైభవం అంటే ఏంటో ఆడికి తెలుస్తుంది. అప్పటి వరకు కూడా నేనెవరు అనే విచారణ సాగాలి.
అవును అవును,
అది టైం. ఇంకా చెప్పొచ్చమ్మా 10 నిమిషాలు?
చెప్పచ్చు అండి, టైం ఉంది కాలం మీకు.
నేను గారి గురించి
అంటే లక్ష్మి అంటే మీకు గురువు గారు కాలం మీకు స్లో చేశారు, ఇంకా బోల్డ్ టైం ఉంది మీకు.
ఏమని నాకు దేవుణ్ణి చూపించండి, హల్లెలూయా నాకు దేవుణ్ణి చూపించండి అని అన్నాడంటమ్మ. అంటే సరేరా నేను స్నానం కెల్పనానని తీసుకెళ్లాడంటమ్మ. తీసుకెళ్లి ఆ నీటి లోపల ముంచేసాడంట. ముంచేస్తే ఇదేంటయ్యా దేవుణ్ణి చూపించమంటే ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నావు నన్ను అన్నా. అంటే మరి నువ్వు ఈ నీటిగా ఈ నీటిలో మునిగినప్పుడు నీకు వేరే తలంపు రాకుండా బయటపడాలి అన్న తపన ఒక్కటి నీకు ఎలా అయితే మిగిలిందో, అలాగే జీవితంలో ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలి అన్న తపన తప్ప రెండోది లేనప్పుడు నీకు ఈశ్వరుడు ఎరుకపడతాడు అని చెప్పాడు. ఎన్ని మహాత్ములు చెప్పిన మాటలు తవ్వే కొద్ది మనకి మాణిక్యాలు మాణిక్యాలమ్మా. నేనెవరి గురించి చెప్పుకుందాం అన్నాం కదా, నాన్నగారు ఫస్ట్ లో చెప్పేవారమ్మా. ఏమనంటే పెద్ద పెళ్లి జరుగుతుందండ, పెళ్లి జరుగుతుంటే ఒక అతను వచ్చాడంటమ్మా, బాగా అహంకారం బలిసిపోయినాడు వచ్చాడు లోపలికి. ఆడేం చేస్తున్నాడు, ఆడపిల్లోరిని అజమాయిషీ చేసేస్తున్నాడు, మగ పెళ్ళోరిని అజమాయిషీ చేసేస్తున్నాడు, ఇదేంటి అదేంటి హా టోట్ అని మొత్తం నడిపించేస్తున్నాడు పెళ్ళి. అప్పుడు ఇద్దరికి డౌట్ వచ్చింది, మగ పెళ్ళోరు వచ్చి అన్నారంటే ఏమండి ఆయన మీకు సంబంధించిన వ్యక్తి అని అడిగారంట. అడిగితే ఆడపిల్లోరు అన్నారంటే అబ్బాయిపోయి మాకు తెలియదండి ఆయన ఎవరో అన్నారంట. అప్పుడు మగపిల్లోరు మాకు అసలు తెలియదండి ఈయన ఎవరో ఏంటో అని విచారం చేసేసి పారిపోయాడంట. అలాగే ఈ నేను ఇటు జీవుడికి చెందదు, అటు ఈశ్వరుడికి చెందదు, మధ్యలో ఉండి మన చేత ఆటలాడిస్తాను, లేని దాని వల్ల పడిపోయి మనం కొట్టు చచ్చిపోతుంది. లేదు మనసుందా, మనసుందా
లేదు,
లేదు దాన్ని విచారం చేస్తే లేదు. అప్పుడు ఆ ఇద్దరు అనుకుని ఆయన బయటికి కొట్టేశాక అప్పుడు ఆ పెళ్లి ప్రశాంతంగా జరుగుతుందండి. అలాగే ఆ మనం తర్వాత మనం ఇప్పుడు సాధన చేస్తున్నాం కదా ఉషా, ఏదో చిన్న చిన్న పిచ్చుకలు పాటి సాధన చేస్తున్నాం కదా. ఒక ఋషి ఎన్నో సంవత్సరాల నుంచి చెరువు గట్టును కూర్చుని తపస్సు చేస్తున్నాడంటమ్మా, ఎన్నో సంవత్సరాల నుంచి. సరే ఎందుకో ఆ తపస్సులోనే ఒక్క నిమిషం ఒక సెకండ్ పాటు కళ్ళు తెరిచాడంట. తెరిస్తే ఆ ఋషికి ఏం కనిపించిందంటమ్మా, చెట్టు మీద నుంచి ఒక ఆకు ఆ చెరువు వారికి రాలిందంట. రాలితే లోపల నుంచి ఒక చేప పక్కన పట్టుకుని లాగుతుందంట, బయట నుంచి ఒక చీమ ఆకు పట్టుకుని లాగుతుందంట. ఎంత ధ్యానం చేసే ఋషికి అది ఆశ్చర్యం అనిపించిందంటమ్మా. నిమిషం పాటు తపస్సు ఆగిపోయింది. అప్పుడు భగవాన్ అడిగారు, ఇది భగవాన్ ఇన్ని సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నాడు కదా ఋషి, మరి అతనికి మోక్షమా లేకపోతే ఇంకేదన్నానా అని అడిగారు. అడిగితే ఆ నిమిషం ఆ సెకండ్ మాత్రం ఏమరికి పాటు మాత్రం ఎందుకు పనికి వస్తుంది అది కూడా అడ్డే అన్నారు
భగవాన్.
అంత అంత ఏమరికి పాటుతో మనం భగవంతుడు కావాలంటే శ్రమించవలసింది. శ్రమ ఏం కాదు, అనుగ్రహం దగ్గర శ్రమ ఏంటి, అనుగ్రహం దగ్గర శ్రమ లేదు. ఇష్టం ప్రేమ, ఇష్టం ప్రేమ స్మరణ, స్మరణ తప్పించి రెండోది లేదమ్మా. గురువు యందు అకుంఠితమైన విశ్వాసం, నా గురువు ఉన్నాడు, నా గురువు ఉన్నాడు అయామని ఆయనే చెప్తున్నాడు కదా. ఈ హృదయంలో కూర్చున్నాను, నేనున్నాను నేనున్నానని చెప్తున్నాడు. చెప్పుకో, హృదయంలో ఉన్న ఈశ్వరుడితో నీకేదన్నా బాధ ఉంటే చెప్పుకో. కానీ యాగి చేసుకో, యాగి చేసుకో. మ్యాంగర్ ఎక్కువ వాడేవారు ఈ మాట, యాగి చేసుకో. ఇవి యేసు ఒక మాట అనేవాడంటమ్మా, విశ్వాసహీనులారా అనేవాడంటమ్మా. విశ్వాసహీనులారా నాన్నగారే చెప్పారు, ఎందుకంటే ఈశ్వరుణ్ణి మర్చిపోయి నేను చేశాను నేను చెప్పాను నేను అది సాధించాను ఇది సాధించాను అంటే నువ్వా సాధించిందే, నీ చెయ్యి పట్టుకుని నడిపించిన ఈశ్వరుడే సాధించింది, ఆయన కదమ్మా. అందుకని ఎక్కువ ఉపయోగించేవారంట నాన్నగారు, ఎక్కువ ఉపయోగించేవారు. అది నిమిష మనం ఎవరు మేము ఆయన చెరిగేసామండి తిట్టేసేమండి అంటాం, కానీ నువ్వు పోరాడవలసింది నీతో, నీతో నువ్వు పోరాడు. నిత్య నిరంతరం నీతో నువ్వు పోరాడు, నిన్ను నువ్వు జయించు. ఎన్ని సామ్రాజ్యాలు జయించినా సరే, ఎన్ని కుటుంబాలు నువ్వు నిలబెట్టినా సరే, ఎంతమందిని నువ్వు ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్ళినా సరే, నిన్ను నువ్వు జయించాకే ఇవన్నీ నీకు ఫలితాన్ని ఇస్తాయి. తర్వాత 5% సుఖం కోసం అంట 95% దుఃఖం తెచ్చుకుంటున్నావు అని చెప్పారండి నాన్నగారు. ఎడారిలో నీళ్లు దొరుకుతాయా, ఆ చివరి ఎక్కడో ఉన్నట్టు కనిపిస్తాయి, కానీ నీరు దొరకదు. మనకి 100 మైళ్ళు నడిచి నీరు ఉందని ప్రయాణం చేస్తే అక్కడ నీరు ఉండదు. అలాగే సుఖాల కోసం దాంట్లో సుఖం ఉంది దీంట్లో సుఖం ఉంది దీంట్లో ఉందని ఎత్తుక్కుంటా వెళ్ళినంత కాలం నువ్వు ఎండమావిలో నీరు కోసం ప్రయత్నం చేసినట్టే అవుతుంది. ఉండాల్సిందంతా ఉన్నదంతా ఏదైతే ఉండాలో ఏదైతే ఉందో అదంతా మన లోపలే, ఇన్నర్ హార్ట్, ఇన్నర్ హార్ట్. లోపలే లోపలే బయట ఏమీ లేదు. ఏ టీచర్కైనా కావాల్సింది 3 లక్షణాలు అనేవారు ఉషా నాన్నగారు. ఒకటి బ్రహ్మనిష్ట, అంటే ఈశ్వరుడి అందు నిష్ట కలిగి ఉండటం. లక్ష్మి చిన్నలక్ష్మి వంట చాలా బాగా చేస్తుందండి అంటే ఒక నిష్ట, ఆ వంట బాగుండాలి అనే నిష్ట ఉంటే ఆ వంట బాగా కుదురుతుంది. ఓ పని బాగా జరిగింది అంటే ఆ నిష్ట వల్ల జరిగింది. అలాగే నీకు బ్రహ్మం తెలియబడాలి అంటే బ్రహ్మం ఎందు నిష్ట కలగలం. నిష్ట నిష్ట అంటే మళ్ళీ ఇష్టం. తర్వాత రెండోది శాస్త్రనిష్ట. అది నాన్నగారు మనకి శాస్త్రనిష్ట మొత్తం A to Z బ్రెయిన్ లోకి పెట్టేశారమ్మా. మన లోపల ఇమిట్ చేశారు సబ్జెక్ట్ అంతా, వేద వేదాంతాల సారం అంతా కూడా మనకి ఇమిట్ చేసి పెట్టారు. మూడోది అనుభవం కూడా కావాలి అన్నారు. ఆ బ్రహ్మం తాలూకా గ్లింసెస్ నీకు అందుతా ఉండాలి. ఆ గ్లింసెస్ మెరుపులు మెరుపులు మెరుపులు. ఒక్క చినుకు పడితే అబ్బా వర్షం వచ్చేస్తుంది అబ్బా ఎంత బాగుందో అనుకుంటాం కదా. అలాగే వర్షంలో ముద్దైపోయాం అనుకో ఇంకేముంది. ఆ ఈశ్వరుడు కురిపించే వర్షంలో మనం మునిగిపోతే ఇంకంతకన్నా కావాల్సింది ఏముంది. జీవితంలో ఇన్నాళ్ళు తిన్నాము తిన్నాము తాగాము తిరిగాము, ఈ 4 నెలలు 5 నెలలు ఇంట్లో ఉండటానికి బాబోయ్ బోర్ కొట్టారు. ఎందుకు బోర్ కొట్టాలి? నీ లోపల నువ్వు ఉండటానికి సమాయత్తం అవ్వు, టైం ఇచ్చాడు ఈశ్వరుడు. నీ లోపల నువ్వు ఉండటానికి సమాయత్తం అవ్వు. పిరికితనం అసలు పనికిరాదు అన్నారమ్మా. నీచాతి నీచం అన్నారు. పిరికితనం నీచాతి నీచం. తర్వాత అనుకరణ నీచాతి నీచం. అనుకరణ వద్దు, తర్వాత పిరికితనం వద్దు. పిరికితనం అంటే ఏమైపోతుందో తనది. ఇప్పుడు చెప్పాను కదమ్మా అరుణాచలేశ్వరుడికి ఆహారం ఏంటి? మన అహంకారమే ఆహారం అయింది. అందుకని నీకు థాట్ వచ్చినప్పుడల్లా ఆయనకి అగ్నిలో ఆజ్యం పోస్తూ ఉంటారు కదా, అగ్నిలో నెయ్యి పోస్తూ ఉంటారు. అలాగే ఆ లోపల ఉన్న ఈశ్వరుడికి ఏమి ఇష్టమో అనుకున్నాం కదా, మన నీకు వచ్చే ప్రతి తలంపుని ఆయనకి ఇచ్చే. తలంపు వచ్చింది ఆయనకి ఇచ్చే, వచ్చింది ఇచ్చి ఇంక నీకే. నువ్వు ఖాళీ అయిపోతున్నావు. ఖాళీ అయిన కొద్దీ ఈశ్వరుడు వచ్చి నీ లోపల ఆయన అలా కూర్చుని ఆయన వర్క్ ఆయన చేసుకుంటాడు. ఆయన వర్క్కి మనం అడ్డేళ్ళొద్దు. ఆయన వర్క్ ఆయన చేసుకుంటాడు. ఎందుకంటే చెప్పాడు కదా, నేను ఉన్నాను, నీ హృదయంలో ఉన్నాను. ఐ యామ్ నీ హృదయంలో ఉన్నాను, నీకు అత్యంత దగ్గరగా ఉన్నాను. నీ పిల్లల కన్నా నీ భర్త కన్నా నీ కుటుంబం కన్నా ఈశ్వరుడిగా నేను నీకు దగ్గరగా ఉన్నాను. ఏవోషా
అవునండి.
ఇంకా అనుగ్రహం గురించి నా చెప్పేస్తే అయిపోతుంది, నెక్స్ట్ వీక్ అక్కర్లేదు. ఇంకా
హాస్పిటల్ ఇన్సిడెంట్ కూడా చెప్పేసేయండి ఆంటీ.
అదే అమ్మా, ఇంకెవరికన్నా ఛాన్స్ ఇవ్వచ్చు కదా నాన్న, విందాం.
అలాగే
నాకు 3 సంవత్సరాల క్రితం షాపింగ్కి వెళ్ళామండి అక్క నేను. వెళ్తే అక్కడ నాకు తెలీదు వెనక్కి ఇరుసుకుని పడిపోయానండి, కళ్ళు తిరిగి పడిపోయాను. తిరిగిపోతే ఆ నాంపల్లి కేర్ దగ్గరగా పడ్డాను పట్టం, అది కూడా అనుగ్రహమే. వెంటనే నాంపల్లి కేర్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి కేర్ బంజారా, అంటే అక్క అక్కడ వర్క్ చేసేదండి కేర్ బంజారాలో, వెంటనే అంబులెన్స్ లో కేర్ బంజారాకి తీసుకెళ్ళింది. తీసుకెళ్ళి జాయిన్ చేశారు. జాయిన్ చేశాక ఇంకా అసలు నాకేమి తెలియదండి, అసలు ప్రపంచం ఎరుక ఏమి లేదు నాకు అసలు. ఇంకా సిటీ స్కాన్ చేశారంట. సిటీ స్కాన్ చేయటమే తలంతా నీరు పట్టేసింది, కంతు ఉంది బ్రెయిన్ లో. అది సర్జికల్ న్యూరాలజిస్ట్ కి కన్సర్న్డ్ అని రాసేశారు అర్ధరాత్రి. మొన్నడు సండే అండి, ఆ రోజు డాక్టర్ గారు రాలేదు. మండే వచ్చారు, మండే పొద్దున్నే వచ్చారు. వచ్చి అప్పటికి కొంచెం తెలుస్తాను నాకు. వచ్చి అంత పరిస్థితి చూసి స్కానింగ్ చూసి అమ్మా ఇక్కడ జుట్టు తీసేస్తాం మీకు అన్నారు. అంటే అన్నాను నాన్నగారు నాన్నగారు అంటున్నాను, డాక్టర్ గారు నాకు దేహాభిమానం తక్కువ అండి మొత్తం తీసేయండి పర్వాలేదు అన్నాను. అన్నాక సరే ఆ రోజు ఏం చేశారంటే పెద్ద ఆపరేషన్ చేయడానికి నాకు రక్తం పలచగా అయ్యే టాబ్లెట్ వాడుతున్నాను నేను, ఎకోస్ప్రిన్ వాడుతున్నాను హార్ట్ కి. దాని గురించి 3 డేస్ సర్జరీ చేయడానికి లేదు అందుకని ఆపి ముందు ఇక్కడ ఒక బోర్ లాగా వేసారు మేడం చేతి వైపు వేసి ఆ బోర్ లో నుంచి లోపలికి వైర్లు పంపి మొత్తం నీరు అంతా క్లియర్ చేసి డిప్ప ఒక బంత్ అంత డిప్ తీశారు. తీసి మళ్ళీ కుట్లు వేసేసి రూమ్ కి చేసేసారు. చేశాక మళ్ళీ 3వ రోజు పెద్ద ఆపరేషన్ అమ్మ, ముందు ఈ ఫ్రంట్ నుంచి బ్యాక్ సైడ్ దాకా చేశారు. అయితే ఇంకా ఎప్పుడైతే ఈ ముందు సర్జరీ జరగక ముందు నుంచి కూడా పడిపోయాను, అప్పటి నుంచి స్మరణ తప్ప నాకు 2వది రావట్లేదు. ఏంటి ఇలా పడిపోయానని కానీ ఇలా కంత అంటున్నారని కానీ అసలు ఇదేమి నాకు రావట్లేదు. కేవలం స్మరణే, కేవలం స్మరణ. ఇది గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్తున్నానండి, కేవలం స్మరణ తప్ప నాకు ఇంకేది రావట్లేదు. అప్పుడు డాక్టర్ గారు వస్తున్నారు, మొత్తం బంధువులు చుట్టాలు అందరూ వచ్చారు. మా బాబుని అమెరికా నుంచి కూడా రమ్మన్నారు, బాబు కూడా వచ్చాడండి. బెడ్ మీద ప్రాణం పోవచ్చండి, కళ్ళు కనిపించకపోవచ్చు, కాళ్ళు చేతులు పడిపోవచ్చు, పెరాలసిస్ రావచ్చు, ఆవిడ మనలోకి కోమాలోకి వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ ఉన్నాయి. మీరు ఆవిడ చూసుకోవడానికి ఓ మనిషిని పెట్టండి. ఒకవేళ ఆవిడ బతికి కోలుకుంటే ఆవిడని నిచ్చి నిరంతరం కనిపి అడుగు కూడా ఆవిడ వేయడానికి వీల్లేదు, ఒక మనిషిని మాట్లాడి ఉంచండి అని చెప్పారండి. సరే అందరూ, నాకు మాత్రం నేను స్మరణలోనే ఉన్నానండి. నాన్నగారికి అమ్మ ఫోన్ చేసి థియేటర్లోకి వెళ్లే ముందు నాకు ఇచ్చిందండి, మాట్లాడమ్మా నాన్నగారితో అని. అంటే నాన్నగారు మాట్లాడారు, ఏమా చిన్నలక్ష్మి అన్నారు. అంటే నాన్నగారు థియేటర్లోకి వెళ్తున్నామండి అన్నాను. అంటే సరే నువ్వు స్మరణ మానకు, ఎందుకంటే స్మరిస్తున్నాను సంగతి ఆయన అనుగ్రహం వల్ల నేను స్మరిస్తున్నాను ఇక్కడ.
అవును అవును,
దేని వల్ల జరుగుతుందో ఆయనకు తెలుసు. స్మరణ మానకు, స్మరణ మానకు, ఏ విశ్వాసంతో అయితే ఉన్నావో అదే విశ్వాసంతో ఉండు. 3వది పువ్వులాగా బయటకు వస్తావు నువ్వు అని
చెప్పు. సరే
ఇంకా మళ్ళీ స్మరణ, ఇంకా మళ్ళీ స్మరణలోకి వెళ్ళిపోయాను. థియేటర్లోకి తీసుకెళ్లారు అది తెలుసు. లాస్ట్ సంతకం పేషెంట్ చేత చేయించుకుంటారు అది పెట్టాను, చక్కగా నీట్ గా పెట్టాను. ఈ మా మంచం మేంచి వద్దండి నేనే దిగుతాను సర్జరీ టేబుల్ మీదకి అన్నాను. అంటే అమ్మ అది ప్రోటోకాల్ ఒప్పుకోదు, వాళ్లే దింపారు, వాళ్లే దింపారు, పడుకోబెట్టారు. డాక్టర్ గారు దూరంగా నుంచున్నారు, నాన్నగారే నుంచున్నట్టుగా నాకు అనిపించింది మూలగా. తర్వాత అమ్మ మీరు గట్టిగా తీసుకోండి అన్నారు, మత్తి ఇచ్చారు, సర్జరీ అయిపోయిందమ్మా. అస్సలు సింగిల్ కాంప్లికేషన్ లేదు. అంటే ఈ దేహం ఇవాళ నిలబడింది, రేపు పడిపోవచ్చు. నేను దేహం గురించి చెప్పట్లేదు, ఇవాళ నిలబడిన దేహం రేపు పడిపోవచ్చు. ఎప్పుడు మనం కూడా ఉండదు కదా, ఇది ఏదో తెలుసుకోవటం కోసం ఇచ్చి ఇన్స్ట్రుమెంట్ ని ఇచ్చాడు, ఇచ్చిన దాన్ని ఉపయోగించుకుంటున్నావు. బయటకు వచ్చేసాను, డాక్టర్ గారు పిలిచి 1 ఇయర్ కావిడ మామూలు మనిషి అయితే చాలా గొప్ప అండి అని చెప్పారు. సరే నాకు ఫిబ్రవరి 10th ఆపరేషన్ అయిందమ్మా. మా అత్తయ్య గారు 15th కి పాపం దేహం వదిలేశారు. సరే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి బాడీని తీసుకెళ్ళి 40 మందికి వంట చేసి అక్కడ పెట్టానమ్మా, ఇద్దరు ముగ్గురు హెల్పర్స్. 15 డేస్ అక్కడ ఉన్నాను. అప్పుడే నాన్నగారికి కనిపించి వచ్చాను. కనిపించి వస్తే అప్పుడు నాన్నగారి దగ్గర కూర్చున్నాను. కూర్చుంటే పక్కన కూర్చుంటే ఈ కొంచెం లోపల ఎక్కడో పెయిన్ ఉందేమో ఆ పెయిన్ అంతా ఏడుపోకుండా ఒక 10 నిమిషాలు ఏడ్చేసానమ్మా. ఎక్కెక్కి ఎక్కెక్కి చంటిపిల్ల గొక్క తిప్పుకోకుండా ఎలా ఏడుస్తుందో అలా ఏడుపు వచ్చేసింది. నాన్నగారు అలా చూసారు, ఏం మాట్లాడలేదు. ఏడుపు అంతా పూర్తయ్యేదాకా చూసారమ్మా. అంతా అయిపోయాక చిన్నలక్ష్మి 4 ముక్కలు చెప్పమ్మా నువ్వు అన్నారు. దైవం గురించి చెప్పమంటే ఏం చెప్తాం మనం? అనుగ్రహం అనుగ్రహం గురించి చెప్పమంటే ఏం చెప్తాం? నాన్నగారు థియేటర్లోకి వెళ్ళే ముందు మాట్లాడాను, మీరు ఈ 3 మాటలు చెప్పారు. స్మరణ మానకమ్మ, ఆత్మవిశ్వాసం వదలకు, పూల బయటకు వస్తావు అని చెప్పారు నాన్నగారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మన మనసుని ఇదివరకు చెప్పేవారు నాన్నగారు, ఎక్కువ ఇస్తే మన మనంగా ఇస్తే తీసేస్తాడు, ఇవ్వకపోతే ఎప్పటికైనా దొంగతనంగా అయినా తీసేసుకుంటాడు అంట. ఇది చెప్పారు కదా నాన్నగారు మీరు. ఆ మాట ఒకటి బాగా స్మరణలోకి వచ్చేసండి నాకు. మనసుని మీరు తీసేసుకున్నారు, నాకు స్మరణ ఉంటే మిగిల్చారు నాన్నగారు. ఈ జీవితం మీరించింది అని అయిపోయింది, నువ్వు గదిలోకి రా 1 నిమిషం అన్నారు. అన్నాక సహా అది అయిపోయాక లోపలికి వెళ్ళి కూర్చున్నాను నాన్నగారు పక్కన. కూర్చున్నాక నీకు ఇంత విశ్వాసం ఉందని నేను అనుకోలేదు చిన్నలక్ష్మి. ఆయనకి తెలియకుండా విశ్వాసం నాకెలా వచ్చింది? ఆయన ఇస్తేనే కిందకు వచ్చింది. తల్లి తన ఆస్తి కూతురుకి ఇస్తే కదా కూతురుకు వచ్చేది. అలాగే ఆయనకి మనల్ని ఏదో ఇంకా పైకి తీసుకురావడం కామాట, అంతకు మించి ఇంకో రకంగా ఏం కాదు. తర్వాత ప్రతి మాసకానికి ఇక్కడి అమలాపురం వెళ్ళేవాళ్ళు అమ్మ, వెళ్ళినప్పుడల్లా నాన్నగారు దర్శనం చేసుకునేదాన్ని. ఆ చూపు హిస్టరీ ప్లేస్ అంత కష్టం వల్ల విత్ఇన్ 1 మంత్ రికవర్ అయిపోయాను ఉషా. 1 మంత్ అది అనుగ్రహాన్ని మించి లేదమ్మా స్మరణ. ఇంకా ఫస్ట్ అండ్ లాస్ట్ ఇది ఒకటి చెప్తాను, అరుణాచల మనసు స్మరించు వారల అహము నిర్మూలింతు అరుణాచల. ఆయన ఉన్నాడు మనకి, ఎవరికి మనకి ఎంత అనుగ్రహ రూపంగా ఉన్నాడు ఈశ్వరుడు. లోపలే ఉన్నాడు, మన లోపలే ఉన్నాడు. ఆయన ఆశ్రయిద్దాం, ఆయన స్మరిద్దాం, ఆయన పాదాలు పట్టుకుందాం. అదమ్మా
బ్యూటిఫుల్
పాట పాడండి. పాట పాడుతా
పాడండి ఆంటీ, పాడండి లాస్ట్ లో పాట పాడండి, బాగుంది.
దైవదత్త దృష్టి చేత మరల మరల చూచుచుంటి నిన్ను బ్రహ్మమా, బ్రహ్మవిదుడు గురు సుబ్రహ్మణ్య స్వామి అవతార నీవు రమణుడా. దైవదత్త దృష్టి మరల మరల చూచుచుంటి నిన్ను బ్రహ్మమా, బ్రహ్మవిదుడు గురు సుబ్రహ్మణ్య స్వామి అవతార నీవు రమణుడా. రథము వీడి చిప్ప పట్టి పాట పాడి ఆడినట్లు శాస్త్ర చర్చ చేయుటే బ్రహ్మ విద్యయా. అహము వీడి చిప్ప పట్టి పాట పాడి ఆడినట్లు శాస్త్ర చర్చ చేయుటే బ్రహ్మ విద్యయా. అప్పుడు నీవు ధరకు దిగుతూ బ్రహ్మమనగా తెలియపలికి చాటినావు రమణుడా, దేవదేవుడా రమణడే దేవుడా. దైవదత్త దృష్టి చేత మరల మరల చూచుచుంటి నిన్ను బ్రహ్మమా, బ్రహ్మవిదుడు గురు సుబ్రహ్మణ్య స్వామి అవతార నీవు రమణుడా, నీవు నాన్న గురుదేవుడా. థ్యాంక్ యూ ఉషా ఫర్ గివింగ్.
థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ. ఇది మీ ముగించేసే ముందు నేను ఒక మాట చెప్పాలి. మీ బ్రెయిన్ సర్జరీ అయ్యింది కదా అంటే, ఆ సర్జరీ అయినప్పుడు మీ ఫోన్ వచ్చిన తర్వాత నాన్నగారు మీతో ఫోన్ లో మాట్లాడేసాక మిమ్మల్ని థియేటర్ లోకి తీసుకెళ్లారు కదా. ఆ తర్వాత నాన్నగారికి 4 అవర్స్ సివియర్ హెడ్ ఏక్, నాన్నగారికి ఒక 4 అవర్స్ హెడ్ ఏక్ వచ్చిందంటే అప్పుడు. అది
నాకు ఎవరంటే బుజ్జి చెప్పాడనమాట. అక్కడ కూర్చున్న భక్తులు అందరూ కూడా విన్నారంట మీ ఫోన్ కాల్.
అవునమ్మా,
ఏ మీరు మాట్లాడి పెట్టేశారు, పెట్టేసిన ఒక అరగంటకో గంటకో ఆయనకి ఎప్పుడూ లేనంత హెడేక్ అంట అండి.
అదే అమ్మా,
ఫోర్ అవర్స్ టాబ్లెట్ వేసుకున్నా తగ్గలేదంట, తర్వాత దానంతా అదే తగ్గిపోయిందంట. మాకు అందరూ
అదే అమ్మా, గురువు అందరూ రెండోది లేదు ఉషా
అంటే
అదే నాన్నగారు రెండు నెలలు శరీరం విడిపోయి విడిపోయి బాధపడి బాధపడి శారీరకంగా ఆయనకి శారీరకంగా బాధ లేదమ్మా, అని చూసిన మనందరికీ అనిపించింది కదా ఎందుకు అలా సఫరింగ్ నాన్నగారు కంటే. మనందరి ప్రారంభం ఆయన తీసుకోవటం వల్లే మన కష్టాలు మన నష్టాలు మన బాధలు అన్ని ఆయన తీసుకున్నారమ్మా. ఆయన తీసుకుని మన అందరినీ నిలబెట్టారు అన్నది మనం గట్టిగా నమ్మి ఆయన కోసం జీవించాలి, ఆయన కోసం సాధించాలి, ఆయన కోసం ఏ వస్తువు అయితే చెప్పారో దాన్ని పొందటానికి మాత్రమే ప్రయత్నించాలి.
అవును, ఈ మాట యాక్చువల్ గా సునీల్ అడిగాడు ఎప్పుడు లాస్ట్ రోజుల్లో నాన్నగారు ఇబ్బంది పడుతుంటే అంటే శారీరకంగా చాలా అసౌకర్యం అయినప్పుడు ఏంటి నాన్నగారు ఇది అసలు మీ జీవితం ఏంటి, అసలు ఈ మీకు సఫరింగ్ ఏంటి, అసలు ఇది ఎంత చాలా కష్టంగా ఉంది అంటే అప్పుడు నాన్నగారు దేనికి నాన్నగారు మీకు ఇంత సఫరింగ్ అంటే ఆయన ఒక్కటే మాట అన్నారంట, ఉజ్వలమైన భవిష్యత్తు కోసం అన్నారు, ఉజ్వలమైన భవిష్యత్తు కోసం అన్నారు.
అవునమ్మా,
అంటే అప్పుడు అనిపించింది అనమాట, అంటే ఒక పక్కన ఆయన బాడీ శిథిలం అయిపోతా ఉంటే ఉజ్వల భవిష్యత్ ఎవరికి అంటే మనకే కదా, భక్తులకే కదా.
అవునమ్మా,
సో అంటే మన కర్మలే కాదు.
ఇప్పుడు లక్ష్మి సావిత్రి మామ సరస్వమ్మ గారు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోయిన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడ మళ్ళీ సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నారమ్మా.
అవును,
నాన్నగారు రాక కోసం అక్కడ మళ్ళీ అక్కడ నిర్మితం అయిపోతుంది. మనందరికీ మళ్ళీ నాన్నగారి పాదాల దగ్గరికి చేరవలసిన వాళ్ళమే. కైవల్యోపనిషత్తులు అంటారమ్మా, ఓ గురు నువ్వు నా వెంటే ఉన్నావు, నా జన్మల నుంచి నా వెంటే ఉన్నావు, నన్ను కాపాడుకుంటా వస్తున్నావు, నాకు ఏదైతే ముక్తి సామ్రాజ్యం ముక్తి ఉందో ఆత్మ సామ్రాజ్యంలోకి నేను ప్రవేశించే వరకు నువ్వు నన్ను వదిలిపెట్టవు అని చెప్తాడమ్మా
కైవల్యోపనిషత్తు.
ప్రతి జన్మ జన్మలో ఆయన కూడానే ఉన్నావు, ఆయన చేతిలో ఉన్నామా.
అదే అవును, అసలు ఆఖరి జీవుడు వరకు ముగింపు పెట్టే వరకు నేను రెస్ట్ తీసుకోనన్నారు ఆయన.
అదే అమ్మా, అవును
అంచేత అదృష్టవంతులు అంటే.
అవునమ్మా అవునమ్మా, అలాంటి గురువు దొరకటం ఆ చూపులో మనం పట్టడం మనకి ఆ అనుగ్రహం యొక్క రుచి తెలవటం కూడా అసలు ఇంకా అద్భుతం ఉషా. అది అద్భుతం అంటే అద్భుతం అంటే అది కూడా చిన్న పదమే, అనుగ్రహం ఇంకా అనుగ్రహమే, దాంతో పోల్చదగ్గది సరైన వస్తువు లేదు ఇంకా.
అవును ఆంటీ, కరెక్టే. అవును అవును, సో సో హ్యాపీ. అంటే
ఎవరికన్నా సందేహాలు ఉంటే నా ఫోన్ నెంబర్ ఫోన్ చేయొచ్చమ్మా.
అలాగే ఆంటీ, ఇస్తాము నెంబర్ ఇస్తామండి వాళ్ళకి. అండ్ అంటే ప్రతి ఆదివారం ప్రతి టీచరు అసలు అంటే ఎన్నుకున్న వాళ్ళు అందరూ అనమాట, ఇంకా అసలు ఏ వారానికి ఆ వారమే అద్భుతం అద్భుతం అద్భుతం. అసలు ఎంత రెస్పాన్స్ అంటే భక్తులందరూ కళ్ళంట నీళ్ళు ఆగట్లేదండి, ఇంత వైభవంగా చెబుతున్నారు ఏంటండి, అసలు అరగంట అనుకున్నది 2.5 గంటలు అందరూ ఎలా మాట్లాడేస్తున్నారండి, ఇంత వైభవం మీకు అంటే కొత్త వాళ్ళు తెలియని వాళ్ళు నాన్నగారు చూడని వాళ్ళు కూడా
మనం తినేసామనుకో మనకేం తృప్తి ఉండదు. అది ఒక నలుగురికి పెట్టి అబ్బాయి ఎంత బాగున్నాయండి లడ్లు అంటే అబ్బాయి ఎంత తృప్తిగా అనిపిస్తుందో. అలాగే అనుగ్రహం కూడా కాకే అరుస్తుంది కదమ్మా, ఇక్కడ అన్నం ఉంది రండి, కావు 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 అని అరుస్తుంది. అలాగే ఇక్కడ జ్ఞానం ఉంది, ఇక్కడ అనుగ్రహం ఉంది, మన లోపలే ఉంది అన్న విషయం అది ఎలుగెత్తి దాటాలి ఉష.
అవునండి అవును, సో హ్యాపీ.
అంటే
నాన్నగారు అనుగ్రహానికి అందరం పాత్ర అయ్యాం, సమానంగా కుంభవృష్టి కింద కురిపించారు మన మీద. సో ఇలా హ్యాపీగా ఆనందంగా అమృతత్వాన్ని సునాయాసంగా పొందే అవకాశం అనమాట ఇంకా.
అవునమ్మా, అమృతత్వం. అవునమ్మా,
సో హ్యాపీ ఆంటీ.
థ్యాంక్స్ మా అందరికి, నమస్కారం అమ్మా మీ అందరికి. సో మచ్
నమస్కారాలు మీ అందరికి, పెద్ద పెద్ద వాళ్ళు మీరంతా, మీ అందరికి మా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి.
అలాగే అమ్మా, అలాగే ఉష.
థ్యాంక్ యూ. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః.
ఆంటీ అద్భుతం ఆంటీ, చాలా థ్యాంక్స్ ఆంటీ, చాలా బాగుంది.
థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ ఆల్.
థ్యాంక్ యూ ఆంటీ.